ಮಂತಸ್ತಿಮಿರಮಿಹಿರದ್ವೀಪನಗರೀ ಜಡಾನಾಂ ಚೈತನ್ಯಸ್ತಬಕಮಕರಂದಸೃತಿಝಿರಿ ದರಿದ್ರಾಣಾಂ ಚಿಂತಾಮಣಿಗುಣನಿಕಾ ಜನ್ಮಜಲಧೌ ನಿಮಗ್ನಾನಾಂ ದಂಷ್ಟ್ರವರಾಹಸ್ಯ ಭವತಿ ಶುಕ್ಲಾಂಬರಧರಂ ವಿಷ್ಣು ಶಶಿವರ್ಣಂ ಚತುರ್ಭುಜಂ ಪ್ರಸನ್ನವದನಂ ಧ್ಯಾಯೇತ್ ಸರ್ವವಿಘ್ನೋಪಶಾಂತಯೇ. ವಂದೇ ಗುರುಪದದ್ವಂದ್ವಂ ಅವಾಂಗ್ಮಾನಸಗೋಚರಂ ರಕ್ತಶುಕ್ಲಪ್ರಭಾಮಿಶ್ರಂ ಅತರ್ಕ್ಯಂ ತ್ರೈಪುರಂ ಮಹಃ. ನಾರಾಯಣಂ ನಮಸ್ಕೃತ್ಯ ನರಂ ಚೈವ ನರೋತ್ತಮಂ ದೇವೀಂ ಸರಸ್ವತೀಂ ವ್ಯಾಸಂ ತತೋ ಜಯಮುದೀರಯೇತ್. ಕೂಜಂತಂ ರಾಮರಾಮೇತಿ ಮಧುರಂ ಮಧುರಾಕ್ಷರಂ ಆರುಹ್ಯ ಕವಿತಾ ಶಾಖಾಂ ವಂದೇ ವಾಲ್ಮೀಕಿ ಕೋಕಿಲಂ ಆಂಜನೇಯಮತಿಪಾಟಲಾನನಂ ಕಾಂಚನಾದ್ರಿಕಮನೀಯ ವಿಗ್ರಹಂ ಪಾರಿಜಾತ ತರುಮೂಲವಾಸಿನಂ ಭಾವಯಾಮಿ ಪವಮಾನನಂದನಂ. ವೈದೇಹೀ ಸಹಿತಂ ಸುರದ್ರುಮತಲೇ ಹೈಮೇ ಮಹಾಮಂಟಪೇ ಮಧ್ಯೇ ಪುಷ್ಪಕಮಾಸನೇ ಮಣಿಮಯೇ ವೀರಾಸನೇ ಸುಸ್ಥಿತಂ ಅಗ್ರೇ ವಾಚಯತಿ ಪ್ರಭಂಜನಸುತೇ ತತ್ವಂ ಮುನಿಭ್ಯಃ ಪರಂ ವ್ಯಾಖ್ಯಾಂತಂ ಭರತಾದಿಭಿಃ ಪರಿವೃತಂ ರಾಮಂ ಭಜೇ ಶ್ಯಾಮಲಂ. ಕೊಂಚ ಗುಯ್ ಗುಯ್ ತಗ್ಗಿಚಮ್ಮ, ಅವು ತೀಸೇ ಬಾಕಿ. సద్గురువుల యొక్క అనుగ్రహంతో ప్రారంభించుకున్నా శ్రీ హనుమంతుని సంపూర్ణ వైభవంలో భాగంగా ఈరోజు కూడా హనుమంతుడికి రాముడు ప్రసాదించిన బ్రహ్మ పదవి ఘట్టాన్ని కొనసాగించుకుంటున్నాం మనం. హనుమ రాముడికి ముద్రిక తీసుకొచ్చివ్వగానే రాముడు సంతోషించి బ్రహ్మలోక విశిష్టత ఏమిటి అని అడిగాడు. ఆయన చాలా సంతోషపడి, చాలా విచిత్రమైన లోకం అది, ఎంతో పూర్వం నేను స్వర్గలోకానికి వెళ్ళాను, మర్త్యలోకం ఎలాగో చూశాను, పాతాళలోకంలో మైరావణాదుల యొక్క గుహలు చూశాను, భవనాలు చూశాను, అన్నీ చూశాను, కానీ బ్రహ్మలోకం చాలా అపూర్వమైన లోకం. భగవన్ బ్రహ్మణోలోక పుణ్యరాశి రివాపరహ, అది పుణ్యాల రాశి అన్నాడు ఆయన. అంతే బ్రహ్మలోకం అంటే పూర్తిగా పుణ్యముల యొక్క ప్రోవు. ఈ చరాచర జగత్తులో అంత గొప్ప అపూర్వమైన పుణ్యరాశి కలిగినటువంటి లోకాన్ని నేను చూడలేదు. యం దృష్ట్వా పరమాశ్చర్యం ప్రాప్తోస్మి రఘునందన, అది చూడగానే నాకే ఆశ్చర్యం కలిగింది. ఎందుకంటే బ్రహ్మగారికి రెండు వేపుల కుడివేపు ఎడంవేపు కూడా పద్మాకృతిలో ఉన్న సువర్ణ ఆసనాలు ఉన్నాయి. అన్నీ మెత్తని ఆసనాలు, గొప్ప గొప్ప ఆసనాలు. ఈ ఆసనాలలో మహానుభావులైన యోగులు, ఋషులు, తపశ్శాలురు, మహారాజాధిరాజులు, నిరంతరం యజ్ఞాదులు చేసినటువంటి వారు, పౌరాణికులు ఇలాంటి వాళ్ళు కూర్చున్నారు. అందులో బ్రహ్మదేవుడు నేను వెళ్ళే సమయానికి ఎవరు ఏ ఫలితం వల్ల అక్కడికి వచ్చారో చెప్పాడు. ఎడంవైపు ఉన్న వాళ్ళంతా తల్లిదండ్రుల్ని భక్తితో పూజించిన వాళ్ళు, రోజు తల్లిదండ్రుల్ని పరమభక్తితో పూజించి వాళ్ళ పాదాలకు నమస్కారం చేసుకునే వాళ్ళందరూ కూడా ఆయనకి ఎడంవైపు కూర్చునున్నారు. మరి కొంతమంది ఆ ఎడంవైపు ఉన్న వాళ్ళల్లో ముఖ్య స్థానంలో కూర్చున్న వాళ్ళు నిరంతరం దాతృత్వం కలిగిన వాళ్ళు. ఏమైందే మైకు సరి చేయకస్త అమ్మా, పోయిందా? సరే కాసేపు సరి చేసాక మొదలెడదాం తొందర కానీ, ఎందుకంటే ఏం చెబుతున్నానో నాకే తెలియట్లేదు. పరమ పుణ్యాలకి ఈ బ్రహ్మలోకంలో ఉండేటటువంటి వాళ్ళు ఎక్కువగా పరమ ఈ సామాన్యమైన పుణ్యాలు కాకుండా అపూర్వమైన పుణ్యాలు చేసేవాళ్ళంతా అక్కడే జరుగుతూ ఉంటారు. అందులో తల్లిదండ్రులు పూజించేవాళ్ళు, నిరంతర దాతృత్వం కలిగినటువంటి వాళ్ళు, యజ్ఞాలు చేసేవాళ్ళు, వీళ్ళంతా బ్రహ్మగారికి ఎడమవైపు కూర్చుని ఉంటారు. ఇంకా కుడివైపు ఉంటారే కొంతమంది, వీళ్ళంతా ఎవరు? ఇక్కడ గుర్తుపెట్టుకోండి, గోవుల్ని నిరంతరం పూజించేటటువంటి వారు బ్రహ్మగారి లోకంలో ఆయనకి కుడివైపు ఉన్న ఆసనాల్లో కూర్చుంటారని చెప్పారు. ఇందులో కూడా చెప్పారు, ఇదివరకు కాశీఖండంలో కూడా ఒకసారి మీకు చెప్పాను, మళ్ళీ ఇప్పుడు అదే మాట బ్రహ్మగారి లోకానికి వెళ్ళొచ్చిన హనుమంతుడు రాముడికి చెప్పాడు. బ్రహ్మగారు స్వయంగా చెప్పాడు, బ్రాహ్మణాశ్చైవ గావశ్చ కులమేకం ద్విధాకృతం ఏకత్ర మంత్రాస్తిష్ఠంతి హవిరేకత్ర తిష్టతి. ఒకప్పుడు ఈ లోకంలో ఒకే ఒక్క జాతి ఉండేది, లోక శ్రేయస్సు కోసం దానిని రెండు కింద విభజించాను, అది ఒకటి గోవులు, ఒకటి బ్రాహ్మణులు. ఓ చోట మంత్రాలు పెట్టాను, ఓ చోట హవిస్సు పెట్టాను. ఆవులిచ్చే నేతిని ఈ బ్రాహ్మణులు మంత్రపూర్వకంగా లోకాలకు అందిస్తారు, దాంతో లోకమంతా శ్రేయస్సుగా ఉంటుంది. అందుకని ఏకత్ర మంత్రాస్తిష్ఠంతి, ఒక చోట మంత్రములు పెట్టాను విప్రుల్లో, హవిరేకత్ర తిష్టతి, రెండో చోట హవిస్సు పెట్టాను. ఈ గోవుల్ని పూజించే వాళ్ళంతా కూడా నా లోకంలో నా దగ్గరకు వస్తారు. అందులో కపిల గోవుల్ని పూజించేవాళ్ళు ఇంకొంచెం అగ్రస్థానంలో కూర్చుంటారు. గోవుల్ని పూజించే వాళ్ళలో కూడా కపిల గోవుల్ని పూజించే వాళ్ళైతే బ్రహ్మగారికి మరీ సన్నిహితంగా ఉంటారు, తక్కిన వాళ్ళు కొంచెం దూరంగా కూర్చుంటారు. మొత్తం మీద అక్కడ మాత్రం బ్రహ్మగారు ఏం మాట్లాడినా దగ్గర కూర్చున్నా దూరం కూర్చున్నా సరే యాంప్లిఫైర్లు పోవడం ఉండదు కనుక అందరికీ సమానంగా వినబడుతుంది వాక్కు మాత్రం, బ్రహ్మగారి యొక్క బోధన అంతా అన్నమాట. ఈ విధంగా బ్రహ్మలోకంలో చూశాను, ఎత్ర సన్నిహిత నిత్యం భారతి బ్రహ్మణో వధూ. బ్రహ్మపత్ని సరస్వతీదేవి నిరంతరం బ్రహ్మగారి పక్కన ఉండి వచ్చిన వాళ్ళందరినీ ఆదరించి, నాయనలారా ఈ జగత్తంతా వర్ణమయం అంటే అక్షరాల నిలయం, ఈ అక్షరాలన్నీ నేనే. సంస్కృతానికి మొత్తం 50 అక్షరాలు ఉన్నాయి, ఈ 50 అక్షరాలను నేను మంత్రపూర్వకంగా సృష్టించి ఏది ఎలా పలకాలలో పలికి మీ చేత పలికిస్తాను. ఈ అక్షరములు పలికేవాడికి ఎప్పుడూ క్షరత్వం ఉండదు, అక్షరత్వమే ఉంటుంది అని భారతీదేవి దీవిస్తూ ఉంటే చూశాను. క్షరత్వము అంటే నాశనం, క్షరము లేనిది కనుక అక్షరం ఎప్పుడూ పాడవదు. మనిషి శరీరం విడిచిపెట్టినా వాడి పేరులో ఉన్న అక్షరాలు మాత్రం భూమండలంలో శాశ్వతంగా ఓడిపోతుంది చూడండి, ఎప్పటికీ నాశనం లేదు. ఎన్నాళ్ళైనా రామ రామ అంటున్నావా లేదా, రాముడు మన ఎదురుగుండా దివ్యమంగళ విగ్రహంతో కనపడకపోయినా, హనుమంతుడు కనపడకపోయినా హనుమ అంటున్నావా లేదా, అలాగే కొన్ని చోట్ల గుళ్ళు కట్టించిన వాడికి శాసనాలు వేయించారు, ఆ మనిషి ఉండడు కానీ అక్షరం అలా ఉండిపోతుంది. ఒకవేళ శిల పగిలిపోయినా ఎప్పుడో ఒకప్పుడు ఫలానా వ్యక్తిది కట్టించాడని చెబుతూనే ఉంటాడు. ఎన్నాళ్ళైనా కాశీ విశ్వేశ్వరుడి పేరు అలా యుగయుగాలుగానే ఉంటూనే ఉన్నది, గంగ అనే రెండు అక్షరాలు నోట్లో నాంతూనే ఉన్నాయి. కాబట్టి ఎప్పటికీ మానవులతో సంబంధం లేకుండా నాలుకల మీద లోకంలో వ్యాపించేది కేవలం అక్షరమే, అందుకే దానికి వర్ణము అని పేరు, అక్షరం అని పేరు. సువర్ణం అంటే కొంచెం మంచి అక్షరం, అక్షరాలను కూడా సరిగ్గా ఎలా కలపాలో అలా కలిపితే మంచి అర్థం ఇస్తాయి, సక్రమంగా కలపకపోతే అక్షరాలు కూడా అపార్థాలను ఇస్తాయన్నమాట. ఒక్క అక్షరం కొంచెం అటు ఇటు మార్పు వచ్చిందా మొత్తం అర్థం అనర్థం అవుతుంది. అందుకని భారతీదేవి నిరంతరము బ్రహ్మలోకంలో ఏ అక్షరం ఎలా పలకాలో, దేనివల్ల ఏ లాభం వస్తుందో చెబుతున్నది. ఒకప్పుడు వృత్రాసురుడు అని ఒక రాక్షసుడు ఉన్నాడు, వాడిని సృష్టించడం కోసం వాళ్ళ నాన్నగారు ఏం చేశారంటే ఇంద్రశత్రో వివర్ధస్వ అని యజ్ఞం చేశాడు. అక్కడ ఇంద్రశత్రో, ఓ ఇంద్రుడి శత్రువా, ఇంద్రుడికి శత్రువు ఇప్పుట్ట పుట్టేవాడు ఇంద్రుడికి శత్రువు అవ్వాలి, ఇంద్రుడిని నాశనం చెయ్యాలి, అందుకని ఇంద్రుడికి శత్రువైన ఓ నా కుమార వర్ధిల్లు అని మంత్రం చదవబోయి కొంచెం ఆయాసం వచ్చి ఇంద్ర అని ఆపి శత్రు వివర్ధస్వ అన్నాడు. యజ్ఞం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, అందుకే ఇంద్రశత్రువు కలిపితే ఇంద్రుడికి శత్రువైన వృత్రాసురుడు పుట్టి ఇంద్రుని చంపేసేవాడే, కానీ ఇంద్ర అని ఆపి మళ్ళీ శత్రువు అని అనడం వల్ల వెంటనే ఏమైంది, ఓ ఇంద్రుడా ఓ నా శత్రువా నువ్వే అభివృద్ధి పొందు అని అర్థం వచ్చింది. దాంతో ఇంద్రుడు అభివృద్ధి పొందాడు, పుట్టిన వృత్రాసురుడు చచ్చిపోయాడు. ఇది మంత్రం యొక్క లక్షణం. అందుకని యజ్ఞం చేసేటప్పుడు అనుక్షణం చాలా జాగరూకులై ఉండాలి. భగవంతుడు మనకు ఒక వరం ఇచ్చాడు, నామస్మరణ చేసేటప్పుడు దోషములు ఎన్నొచ్చినా తప్పులేదు, రామ అనలేక లామా అన్నా సంతోషిస్తాడు, విష్ణునామస్మరణం చేయలేక వెన్నుడు అన్నా సంతోషిస్తాడు, నారాయణ అనమంటే నాలాయన అని పలికినా సంతోషిస్తాడు, కాదైతే ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రం చదివేటప్పుడు మాత్రం లోపం రాకూడదు. అందుకనే మంత్రములు ఎప్పుడు గురుముఖత వింటే అప్పుడు అందులో స్వరభంగం ఉండదు గనక వాడు భ్రష్టుడు కాడు. ఈ స్వరములను ఎప్పటికప్పుడు భారతీ బ్రహ్మణో వధూ బ్రహ్మపత్ని భారతీదేవి అక్కడ ఉన్నవారికి చెబుతూ ఉంటుంది. నిత్యం రామనామస్మరణ జరుగుతూనే ఉంది అక్కడ. అనేక పురాణ గాథలు, అనేక ఇతిహాసాలు, వేదములు అక్కడ వల్లెవేయబడుతున్నాయి, పఠింపబడుతున్నాయి. ఆ దృశ్యం అపూర్వ దృశ్యం. ఇంత ఎందుకు బ్రహ్మలోకంలో వార్ధక్యం లేదు, ఏ వ్యక్తికి అనారోగ్యం లేదు, ఆకలి దప్పిక అనేది అసలు ఎప్పుడూ ఉండదు. క్షుత్తు పిపాస ఈ రెండూ కూడా అతి భయంకరమైన రోగములు అన్నారు. క్షుత్పిపాసామలాం జ్యేష్ఠామలక్ష్మీం నాశయామ్యహం అని మనకి శ్రీ సూక్తంలో చెప్పారు. క్షుత్తు అంటే ఆకలి, పిపాస దాహం, ఈ రెండు మలము. మనకి భూలోకంలో ఆకలి దాహం లేకుండా ఉండలేము, కానీ ఎక్కువైపోతే అది ఎప్పుడూ కూడా మలము, దోషం అన్నమాట. అది అపవిత్రమే అవుతుంది. 24 గంటలు ఆకలిస్తూ పొద్దున్న లేచాడు, ఇడ్లీ తిన్నాడు, మళ్ళీ గంట పోయాక పాలు తాగాడు, ఇంకో అరగంట పోయాక మళ్ళీ పళ్ళు తిన్నాడు, మళ్ళీ ఇంకో అరగంట పోయాక కోడి తిన్నాడు, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం భోజనం, రాత్రికి భోజనం, మళ్ళీ మధ్యలో గడ్డి తింటూ ఉంటే ఇది ఏమవుతున్నది, మలము అని పిలువబడుతుంది అన్నమాట. ఎంత తినాలో అంతకంటే ఎక్కువగా తింటే, అధిక ఆహారం తింటే అది పరమ భయంకరమైన దోషం. పిపాస దాహం కూడా అంతే. ఓ డ్రింకులు తాగడము, అస్తమానం టీలు తాగడం, కాఫీలు తాగడం, కూర్చున్న చోట నుంచి కదలకుండానే తెచ్చుకుని కేసులు కేసులు తాగుతూ ఉంటే వీడి కేసు ఏమైపోతుంది? అందుకని ఎప్పుడో వేదంలో శ్రీ సూక్తంలో క్షుత్పిపాసావలాన్ జ్యేష్ఠాం అలక్ష్మీం నాశయాం యహం. ఈ క్షుత్తు పిపాస అనగా ఆకలి, దాహం, ఈ రెండూ కూడా అలక్ష్మి దరిద్ర దేవత లక్షణములు. ఇవి దోషములు, వీటిని నాశనం చెయ్యము అని ప్రార్థిస్తున్నాం మనం. అవి నాశనం చేయటం అంటే జపించడం. ఈ దరిద్రం భూలోకానికే తప్ప బ్రహ్మలోకానికి వెళితే ఏ వ్యక్తికి ఎప్పుడూ క్షుత్తు ఉండదు, పిపాస ఉండదు, శాశ్వతముగా బ్రహ్మానందంతో బ్రతుకుతారు. భూలోకంలో సక్రమమైన పనులు చేసిన వాళ్ళు హాయిగా అక్కడికి వెళ్ళి ఈ భూలోకంలో ఉన్న కాలుష్యాలకి మలినాలకి అతీతంగా ఉంటారు అని బ్రహ్మలోకం గురించి వర్ణిస్తూ పులకించిపోయి కాసేపు ఆనందంతో పరవశుడైపోయి స్తంభితుడైపోయాడు. అంతా విన్నాక నాకు చిన్న అనుమానం వచ్చింది. చెప్పడం చెప్పాడు, కాసేపు ఆనందంతో పరవశుడయ్యాడు. తర్వాత అప్పుడు మళ్ళీ గొంతు విప్పాడు హనుమ, రామచంద్ర ప్రభు, అక్కడ ఒక అమృత సరస్సు చూశాను, నీ ముద్రిక కోసం అందులోకి వెళ్ళాను. ఎన్ని ముద్రికలు బాబు, అందులో అన్నీ శ్రీరామ అని పేరున్న ముద్రికలే అపారంగా ఉన్నాయి. ఆ ముద్రికల్లో నీ ముద్రికి ఏదో తెలియలేదు నాకు, ఎందుకైనా మంచిదని నీ నామస్మరణ చేసి ఒక ఉంగరాన్ని నేను లాక్కొచ్చేసాను. కానీ నాకు ఎప్పటికి కూడా ఆశ్చర్యం, అన్నెలా వచ్చాయి అసలు అన్ని ముద్రికలు, అవన్నీ ఎక్కడివి అని అడిగితే అప్పుడు రాముడు చిరునవ్వు నవ్వి, నాయనా నేను 1,000,000,000 అవతారాలు ఎత్తాను, అవతారాలు ఎత్తినప్పుడల్లా నాకు ఒక్కొక్క ముద్రిక ఉంటూనే ఉంటుంది అవతారాల్లో, ఆ ముద్రికను తీసుకెళ్ళి నేను బ్రహ్మకి ఇస్తూ ఉంటాను, బ్రహ్మ తన సరస్సులో వేస్తూనే ఉంటాడు, అందులో నువ్వు ఈ యుగంలో ఈ అవతారంలో ఉన్న ముద్రికని నీ రామభక్తి వల్లే ఇక్కడికి తీసుకురాగలిగవు, రామనామస్మరణ చేసేవాడికి ఉన్న అపార శక్తి ఇంకెవరికీ ఉండదు, ఆ శక్తితోటే నువ్వు ఇక్కడికి తీసుకురాగలిగావు అని చెప్పి తర్వాత రాముడు అన్నాడు మళ్ళీని, హనుమ బ్రహ్మలోకాన్ని గురించి వర్ణిస్తూ నువ్వు తెగ పులకించిపోయావు, అంటే నీకు బ్రహ్మలోకం ఆనందం కలిగించింది అంతే కదా, అనగా కలిగించిందండి అన్నట్టు ఆయన. అథ అబ్రవీత్ కపిం రామ ప్రాంజలిం పురతస్థిత నిదేశాంతరలాభాయ నిరీక్షతం పదాంబుజం అహంచ పరమ ప్రీత తవ భక్త్యా నిరంతయ త్వయాచ దండకారణ్యే బహుధోపకృత వయం. నీ ఉపకారాలు ఒకటా రెండా హనుమ, నేను చాలా సంతోషించాను నువ్వు చేసిన సేవలకి, నీవు నిరంతరం చూపించిన ప్రేమకి, నీ భక్తికి. నేను దండకారణ్యంలో సీత కోసం అలమటించిపోతూ ఉంటే నువ్వు ప్రత్యక్షమై సుగ్రీవుడితో మైత్రి కలిగించి నా జీవిత గతినే మార్చేసావు. ఒక ఉపకారం కాదు నువ్వు చేసింది, అన్నీ ఉపకారాలే. ఈ ఉపకారాలకి నేనేం ప్రత్యుపకారం చేయగలను? అంత తేలికేం కాదు. ఒకసారి ఒక వ్యక్తి ఏదైనా ఒక ఉపకారం చేస్తే దాని రుణం తీర్చుకోలేము. దేనికైనా రుణం తీర్చుకోవడానికి మన దగ్గర సంపద ఉంటే ఉండొచ్చు కాక, కానీ ఉపకారమునకు తగినది మాత్రం చేయలేము. ఏదో మనకు ఆనందం కలిగిందో దానం చేస్తాం, కానీ నువ్వు చేసిన ఉపకారాలకి నా శరీరం ఇచ్చిన, మనస్సు ఇచ్చిన, నా సంపద అంతా ఇచ్చిన, నన్ను నేనే నీకు దాసుడి చేసుకున్న ఆ రుణాలు తీరవు. రాముడు అంటున్నమాట, ఏకైకస్యోపకారస్య హనుమాన్ నాస్తి నిష్కృత. హనుమా, నువ్వు చేసిన ఈ మహోపకారాల్లో ఒక్కొక్క ఉపకారానికి నేను ఎన్ని చేసినా ప్రతిఫలం మాత్రం అవ్వదు. నీ ఉపకారాలకు ప్రత్యుపకారం నేను చెయ్యలేను, నీ రుణం తీర్చుకోలేను, కానీ ఒక చిన్న పదవి మాత్రం ఇస్తాను. నీకు బ్రహ్మలోకం ఇస్తున్నాను. నాకెందుకు బ్రహ్మలోకం అని అడక్కో. నువ్వు మేధావివి, బుద్ధిమంతుడివి, లోకశ్రేయస్సు కోరేవాడివి గనక నువ్వు బ్రహ్మవైతే సృష్టి ఇంకొంచెం బాగుంటుంది. బ్రహ్మ పదవిలో ఉన్నవాడు ఎప్పుడు కూడా సక్రమంగానే ఆలోచిస్తాడు. నీవు ఈ యుగంలో నన్ను పరమప్రీతితో సేవించావు గనక రాబోయే కాలంలో నీ సృష్టిలో ఉన్న మానవులు ఎక్కువగా ఆనందంతో ఉందిరుగాక, దుఃఖాలు తక్కువగా ఉండుగాక. అత సర్వహితార్థాయ బ్రహ్మలోకాధిపో భవ, సమస్త లోక ప్రాణుల కోసం నువ్వు బ్రహ్మలోకానికి అధిపతి అవుదువుగాక అని అన్నాడో లేదో పైనుంచి దేవతలు పుష్పవర్షం కురిపించారు. ఈ విధంగా హనుమంతుడికి బ్రహ్మలోక ప్రాప్తిని శాశ్వతంగా ఇచ్చేశాడు శ్రీరామచంద్ర ప్రభు. సీతాదేవి కూడా చాలా సంతోషించింది. నిజంగా బ్రహ్మగారు ఏం తక్కువడు కాదు. ఎప్పుడైనా బ్రహ్మలోకానికి అధిపతి అవ్వాలంటే ముందుగా హనుమద్ అవతారం ఎత్తాలి. హనుమద్ అవతారంలో రామచంద్రుడి యొక్క నామాన్ని పదే పదే జపించి రాముడికి చాలా ఉపకారం చేస్తే అలాంటి వాడికి మాత్రమే రాబోయే కాలంలో బ్రహ్మ పదవి వస్తుంది. మనం కూడా రోజు ఇలాగే భగవద్భక్తితో కథలు వింటూ ఆయన నామస్మరణ చేస్తూ కూర్చుంటే ఈ జన్మలో కదా ఏదో ఒక జన్మలో ఎప్పుడో ఒకప్పుడు మనకి బ్రహ్మపదవి వచ్చి తీరుతుంది. అదేం పెద్ద కష్టం కాదన్నారు. బ్రహ్మపదవి కంటే గొప్పది బ్రహ్మానందం. అది కూడా ఇవ్వగలిగే రామచంద్రుడు తలుచుకుంటే ఈ చిన్న చితగా పదవులో పెద్ద లెక్క కాదు. ఇంతెందుకు? హనుమంతుడే అన్నాడు, నాకు రామనామం జపం చేయడంలో ఉన్న ఆనందం బ్రహ్మ పదవిని పొందితే ఉండదు, అయినా రాముడు ఆజ్ఞాపించాక కాదనకూడదు కాబట్టి స్వీకరిస్తున్నాను అన్నాడనమాట. పూర్వకాలంలో ప్రభుభక్తి పరాయణులు అలా ఉండేవారు. ప్రభు తన దైవం ఏమి చెబితే చేసేవారు, విసిగించేవారు కాదు, వినయంతో ఉండేవారు. ఇప్పుడు పరాశరుడు చెప్పిన ఈ కథ విని మైత్రేయుడు పులకించి చాలా అత్యద్భుతమైన హనుమద్ బ్రహ్మలోక నివాస కథని చెప్పావు. ఇంకేమైనా విశేషాలుంటే చెప్పు. హనుమంతుడి లీలలు ఎన్ని విన్నా ఇంకా 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 వినాలని అనిపిస్తున్నది. ఎడొచ్చెడిపోయిన నా మనస్సు అన్యాక్రాంతం కాకుండా ఉండడం కోసం మధ్య మధ్యలో రామనామస్మరణ చేస్తూ మరీ వింటున్నాను అని ప్రార్థించగా అప్పుడు మైత్రేయుడికి పరాశరుడు చెప్పాడు ఒక అపూర్వమైన కథ. అది రామచంద్రుడు పట్టాభిషేకం చేయించుకున్న ఒక 1000 సంవత్సరాల తర్వాత హనుమంతుడు ఎక్కువగా గంధమాదనాది పర్వతాల దగ్గరికి పోతూ వస్తూ ఉండేవాడు. ఓసారి హనుమంతుడు గంధమాదన పర్వతంలో రామజపం కోసం వెళ్ళగా పూరీ జగన్నాథస్వామి వారు రామచంద్ర ప్రభు దగ్గరికి వచ్చాడు. నిజానికి అది పూరీ కాదు, జగన్నాథపురి. పురము అనే శబ్దం స్త్రీలింగంలో పురి అవుతుంది. క్రమంగా మన నోట్లో జగన్నాథ వెళ్ళిపోయి ఉత్తి పురి మిగిలింది. ఆ పురి కూడా పోయి తిండి పిచ్చ కనుక పూరి చేసాము దాన్ని. ఇంకా కూర మాత్రం పక్కన పెట్టలేదు, అదొకటి కొంత అదృష్టం అన్నమాట. నిజానికి అది పురి, జగన్నాథపురి. అత్యంత ప్రాచీన కాలంలో రథంతర కల్పంలో ఇంద్రజుమ్రుడనే ఒక మహారాజు దానిని నిర్మాణం చేశాడు. ఇంద్రజుమ్రుడు అంటే ఇక అంత గొప్ప దాత మరొకడు లేడు. ఆయన మన దక్షిణ దేశాన్ని పరిపాలించిన వాడు. ఆయన పూర్వకాలంలో తమిళ, ఆంధ్ర, కేరళ, కర్ణాటకములనే 4 రాష్ట్రాలని కలిపి ఆ రోజుల్లో ద్రావిడ దేశము అని పిలిచేవారు. ఈ ద్రవిడ దేశానికి అధిపతి ఇంద్రజుమ్న మహారాజు. ఈయన పరమ విష్ణు భక్తుడు, మామూలు విష్ణు భక్తుడు కాదు, ఎంత గొప్ప భక్తుడో భాగవతంలో కూడా చెప్పారు. ఆయనే గజేంద్రుడిగా పుట్టినవాడు తెలిసినా. ఆయన అన్నీ విడిచిపెట్టి అత్యంత వైరాగ్యంతో మలయ పర్వతానికి వెళ్ళిపోయాడు. ఆయన ఒక కొండ మీదకి వెళ్ళి భక్తితో హరినామస్మరణ చేశాడు. కొంతకాలం హరినామస్మరణ చేయగా ఆయనకి మంచి అహంకారం కూడా కలిగింది. ఇదే పెద్ద గొడవ ఈ భక్తులతోటి. కొంతకాలం పోయేసరికి ప్రతివాడికి అహంకారం వస్తుంది. ఈ అహంకారం నుంచి బయటపడటమే నిజమైన తపస్సు. తపస్సు అంటే అదే అంటారు. మనకు 4 బిరుదులు వచ్చేసరికి, 4 సంపదలు వచ్చేసరికి, లేకపోతే ఏదో పదవి వచ్చేసరికి ప్రతి వ్యక్తికి కొంతకాలం పోయాక నేనే విష్ణువుని అనే ఒక భ్రమ కలుగుతుంది. అందులో నుంచి బయటపడడం కోసమే మానవుడు నిరంతరం సాధన చెయ్యాలి. రోజు ప్రహ్లాదుడు పాతాళలోకంలో నరసింహస్వామిని ప్రార్థిస్తూ, స్వామి ఎట్టి పరిస్థితుల్లో నీ పాదసేవకి దూరం చేయకు, నాకు అహంకారం రానివ్వకు అంటాడు. మీకు వీలుంటే భాగవతం పంచమస్కంధంలో చూడండి, ప్రహ్లాదుడు అక్కడ ఏ మంత్ర జపం చేస్తాడో ఆ నృసింహ మంత్రం భాగవతంలో పంచమస్కంధంలో ఇచ్చారు. అందరం ఎంతసేపు మిగతా కథలు చదువుతాం కానీ ఈ పంచమస్కంధంలో ఎన్ని ద్వీపములు ఎన్ని మంత్రములు, అత్యద్భుతం అనమాట ఆ ఘట్టం అంతా కూడా. లక్షద్వీపం, క్రౌంచద్వీపం, కుశద్వీపం, ఇక్షుద్వీపం ఇవన్నీ వర్ణించి వాటిల్లో ఏ ద్వీపంలో ఎవరుంటారో చెప్పారు. మహేంద్ర పర్వతం దగ్గర ఉన్నటువంటి పరశురాముడు ఏ మంత్రం చెప్పిస్తాడు, పాతాళలోకంలో రసాతల వాసి అయినటువంటి ప్రహ్లాదుడు నృసింహ మంత్రాన్ని ఎలా జపిస్తాడో, హనుమన్ మంత్రాన్ని ఎవరు జపిస్తారో, ఇవన్నీ భాగవతంలో ఉన్నాయి. కానీ భాగవతంలో ఉన్నట్టు చాలామందికి ఎప్పటికి కూడా తెలియదు, నాకు ఆశ్చర్యం కలిగింది. అంటే పంచమస్కంధాన్ని విడిచిపెట్టేశారు తెలియక. అవన్నీ మంత్రాలు, ప్రపంచ వర్ణన అనమాట, యావత్ భువన బ్రహ్మాండాల వర్ణనది. అందులో ప్రహ్లాదుడు నిరంతరం భక్తితో ప్రకట వ్రతావతారాయ నృసింహాయ మహాదేవాయ శ్రీమన్నారాయణాయ అని ఒక పెద్ద కవచ రూపంలో మంత్రం ఉంటుంది. అది జపం చేసి నన్ను మాత్రం అహంకారానికి గురి కాకుండా చూడు, ఎందుకంటే నేను ఇప్పుడు ప్రస్తుతం అందరికీ ప్రామాణికుణ్ణి, పాతాళలోకవాసులంతా నువ్వే పండితుడు అంటున్నారు, ఎక్కడికి వెళ్ళినా ఏ ఛానల్లో చూసినా నా ఉపన్యాసాలే వస్తున్నాయి, దాంతో నాకు అహంకారం వచ్చి ప్రజల మీద ఏమైనా కేకలేస్తానేమో, ప్రజల్ని మీరు ఎందుకు పనికిరాని తిడతానేమో, శపిస్తానేమో, లేకపోతే ఇక నన్ను మించిన పండితుడు ప్రామాణికుడు లేడని ఒక భ్రమకు గురవుతానేమో, అలాంటి అహంకారానికి మాత్రం నన్ను గురి కాకుండా చూడు అంటాడు. ఎంత కాదనుకున్నా జీవికి వస్తుంది కనుక. ప్రహ్లాదుడికి అహంకారం వచ్చి నరనారాయణులతో యుద్ధం చేశాడు. భాగవతం, దేవీ భాగవతం సప్తమ స్కంధంలో చవనుడు వెళ్ళి తీర్థయాత్రల గురించి చెప్పగా వెళ్ళి ఆయన యుద్ధం చేశాడు ఏకంగా. కాబట్టి ఇలాంటి బుద్ధులు రాకుండా చూసుకోవాలని అనుక్షణం చెబుతూ ఉంటారు. ఇంద్రజ్యమున మహారాజు అంతటి మహాభక్తుడు కూడా కర్మయోగం వల్ల కొంతకాలం జపం చేయగా శ్రీ మహావిష్ణువు బాగా దర్శనమివ్వడంతో తనను మించిన హరిభక్తుడు లేడు అనుకున్నాడు. ఇలా ఉండగా ఒకరోజు అగస్త్య మహర్షి అక్కడికి వచ్చాడు. అగస్త్యుడు రాగానే లేచి నిలబడాలి కదా, లేవలేదు. పెద్దలు వస్తే మహానుభావుడు పండితుడు అగస్త్యుడు లాంటి వాడు, లోపాముద్ర వల్లభుడు, వింధ్య పర్వతాన్ని అడిచినటువంటి వాడు, మొత్తం సముద్రం అంతా ఒక్క దెబ్బకి కేశవాయు స్వాహం తాగేసిన వాడు, అటువంటి వాడిని చూచి లేవలేదట. ఒకనాడా నృపుడచ్చుతున్ మనములో ఊహిల్తుతున్ మౌనియై అకలంక స్థితి నున్నతో కలశదుండ చోటికి వచ్చి లేవక పూజం పకయున్న మౌనిగని నవ్యక్రోధుడై మూఢ లుబ్ధ కరీంద్రోత్తమయో నిబుట్టుమని శాపం విచ్చ భూవల్లభ. ఒకనాడు ఆ మహానుభావుడు హరిస్మరణ చేసి పర్వతాగ్రం మీద కూర్చుని, ఎన్నాళ్ళ నుంచో నేను హరిస్మరణ చేస్తున్నాను, దానివల్ల మహాశక్తులు వచ్చాయి, నన్ను మించినవాడు లేడు అనుకుని కాస్త అహంకరించి కూర్చున్నాడు. ఆ సమయానికి అక్కడికి కలశజుడు అగస్త్య మహర్షి వచ్చాడు. ఆయన్ని చూడగానే ఈయన లేవలేదు, నమస్కారం చేయలేదు. పెద్దలు వచ్చినప్పుడు లేచి నమస్కారం చెప్పేది వాడు హరిభక్తుడేమిటి, అందుకని కోపం వచ్చిందనమాట. ఇదే సామాన్యుడు అజ్ఞాని మూర్ఖుడు చేస్తే ఆయన ఏం పట్టించుకోడు, ఈయన రాజు వైష్ణవ భక్తుడు, అటువంటి వాడు కూడా లేకపోతే ఎలాగా. అందుకని ఓరి మూఢ లుబ్ధ, పెద్దలు వచ్చినప్పుడు లేచి నిలబడాలనే కనీస జ్ఞానం లేని నువ్వు విష్ణు భక్తుడివి కాదు, పరమ మూర్ఖుడివి. హో, ఇది ఏనుగు లక్షణం. ఏనుగు దున్నపోతులలో పడి ఉంటుంది, కదలదు, దానికి మందబుద్ధి ఎక్కువ, అలా తయారయ్యావు నువ్వు, కాబట్టి గజరాజు కడుపున పుట్టని చెప్పించాడు. దాంతో ఆయనే గజరాజుగా పుట్టాడు. ఆయన భార్యలంతా ఆడ ఏనుగులు అయ్యారు. ఆయన భటులందరూ ఆయనతో పాటు ఈయన తిండి తిన్నారు గనక, ఈయన్ని సేవించారు గనక, ఈయన చుట్టుకుని ఉన్నారు గనక, ఈ శాపానికి వాళ్ళు గురయ్యి వాళ్ళంతా తక్కిన భటులు అయ్యారన్నమాట, ఏనుగు భటులు అయ్యారు. ఆ తర్వాత మళ్ళీ విష్ణుమూర్తి గజేంద్రుణ్ణి మొసలి పట్టుకున్నాక చక్రంతో నరికేశాడు. అప్పుడు ఇంద్రజ్యమున మహారాజు గారికి తిరిగి అసలు రూపం వచ్చింది. రూపం రాగానే, స్వామి నేను పరమాజ్ఞానంతో తపస్సు చేసుకున్నవాడిని అయ్యుండి కూడా అగస్త్య మహర్షికి నమస్కారం చేయకపోవటం ఈ ప్రమాదానికి గురయ్యాను, శాపానికి గురయ్యాను, గజేంద్రుడి అయ్యాను, ఇంక మీదట ఇలాంటి భ్రమలకు లోను కాకుండా శాశ్వతంగా వైకుంఠం పొందాలి నేను, మళ్ళీ అహంకారానికి గురయ్యి ఎవరిని నేను తిరస్కరించకూడదు, ఎవరి శాపానికి గురవ్వకూడదు, దీనికి ఏదైనా ఒక మార్గం ఉంటే చెప్పండి అన్నాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు సముద్ర తీరంలో, తూర్పు సముద్ర తీరంలో, పూర్వ సముద్ర తీరంలో నాకు ఒక విగ్రహాన్ని నిర్మాణం చేయించన్నాడు. అప్పుడు ఇంద్రజ్యుమ్న మహారాజు గారు ఆ సమయంలో ఎక్కడున్నాడు, రామేశ్వర ప్రాంగణంలో ఉన్నాడు. ఇదంతా దక్షిణమంతా అయిందే కదా, అక్కడి నుంచి ఒక ఓడ ఎక్కి తూర్పు సముద్ర తీరానికి బయలుదేరాడు. అంటే ఇప్పుడు మనం ఒరిస్సాలో జగన్నాథం ఉంది, పూరి జగన్నాథం అంటున్నామే, అక్కడికి బయలుదేరాడు, ఓడలో బయలుదేరాడు, భూమి మీద కాకుండా. హఠాత్తుగా ఓడ చిన్నాభిన్నం అయిపోయింది పెద్ద తుఫాన్లో. దాంతో ఆయన, ఆయన భటులు, భార్యలు అందరూ తలో దిక్కుకి కొట్టుకుపోయారు. అదృష్టం ఏంటంటే ఎవరూ చావలేదు, ఓడ పగిలిపోయినా ప్రాణం పోలేదు. ఓడకున్న పలకలు పట్టుకుని తనందరూ తలో తీరం చేరారు. ఈయన, ఈయన భార్య మాత్రం జగన్నాథ ప్రాంతం, ఇప్పుడున్న జగన్నాథపురి దగ్గరికి చేరారు ఒకే బల్ల పట్టుకుని. ఓడలకి పెద్ద పెద్ద చెక్కలు తాపడం చేస్తారుగా, ఆ చెక్క బల్లలు కొంచెం బలంగా ఉంటాయి, వాటిని పట్టుకోవటం వల్ల నీళ్లలో మునిగిపోలేదు. ఒక కెరటం వీళ్ళు అక్కడ గెంటిందనమాట. వీళ్ళు వెంటనే ఆ చెక్కను చూశారు. ఆ చెక్కను చూడగానే చాలా అందంగా కనపడింది, మంచి దొంగ. అది మామూలు చెక్క కూడా కాదు, సాధారణంగా ఓడల్ని నడపడానికి ఓ పెద్ద తెరచాప పైన ఉంటుంది, దానికి కర్ణధారుడు తెరచాపను కట్టి ఓ దొంగను కడతాడనమాట. దానితోటే మొత్తం ఓడంతా ఎటు కావాలంటే అటు నడుస్తూ ఉంటుంది. అప్పట్లో స్టీరింగ్లు అవి. అందుకని ఆ దొంగ, దొంగను చూడగానే ఈ దొంగ నన్ను ప్రాణాపాయ స్థితి నుంచి రక్షించింది, ఈ దొంగనే పరమాత్మునికి సమర్పిద్దాం అనుకుని, ఈ దొంగని ఎవరైనా ఈ ప్రాంతంలో విష్ణువు విగ్రహంగా తయారు చేసి నాకు అప్పగిస్తే వారిని నేను భక్తి శ్రద్ధలతో సత్కారం చేస్తానన్నాడు. ఈయన స్వయంగా ఇంద్రజ్యమున మహారాజు గారని తెలుసు, వాడ నుంచి బయటపడ్డాడని, ప్రమాదం నుంచి బయటపడ్డాడని తెలిసి వచ్చిన ప్రజలంతా గౌరవించారు. ఈ రాజుగారికి ఎక్కడ పడితే అక్కడ ప్రతినిధులు ఉండేవారు. రాజుగారు మొత్తం మీద సముద్రగండం నుంచి బయటకు వచ్చారని తెలుసుకున్న ప్రతినిధులందరూ ఆ ప్రాంతం చేరారట. మొత్తం మీద మళ్ళీ రాజుగారు ఎక్కడున్నా భోగం భోగమే, ఆయన భటులు సంపదలు యథాప్రకారంగా వచ్చాయి. ఇప్పుడు ఆయన చాటింపు విని ఈ కొయ్య దొంగని విష్ణువు విగ్రహంగా చెక్కడానికి మహానుభావులైన శిల్పులు వచ్చారు. అయ్యా లేదండి, ఈ కొయ్యని మేము ముట్టుకున్నా ఇది విగ్రహం అవ్వదు, శిలలైతే చెక్కుతాం కానీ కొయ్య దొంగల్ని, అందులో ఇలా నీళ్లల్లో కాస్త నాని ఉన్న దొంగల్ని చెక్కడం మా వల్ల కాదన్నారు. ఆ సమయంలో ఒక రోజున ఒక శిల్పి వచ్చాడు. మహారాజా, నేను ఓ పెద్ద తెర కట్టుకుని అడ్డంగా లోపల కూర్చుని రహస్యంగా ఈ కొయ్య దొంగని విగ్రహంగా చెక్కుతాను. శ్రీకృష్ణ పరమాత్మని, బలరాముణ్ణి, సుభద్రని, అర్జునుణ్ణి, నలుగురిని చెక్కుతాను. యుగ యుగాలుగా సుభద్ర, అర్జున, బలరామ, కృష్ణులు అనేటటువంటి నలుగురు మహాపురుషులు ఈ చరాచర జగత్తును ఏలుతూ ఉన్నారు, వాళ్ళ విగ్రహాలు చెక్కుతాను. కానీ ఒక నియమం గుర్తుపెట్టుకో, ఎవరు నేను ఈ కొయ్యతో విగ్రహములు చెక్కుతున్న కాలంలో తెర తీసుకుని లోపలికి అడుగు పెట్టకూడదు. అడుగు పెట్టారా ఇక నేను విగ్రహాలు చెక్కకుండా వెళ్ళిపోతానన్నాడు. రాజుగారు అందుకు అంగీకరించాడు. ఇంద్రజమున మహారాజు గారు లోపలికి కొయ్య దొంగని చేర్చారు, చుట్టూత పెద్ద పరదా కట్టేశారు. ఇప్పుడు ఈ కొయ్య దొంగతోటి లోపల ఉన్నవాడు ఉలి అవి పుచ్చుకొని విగ్రహాలు చెక్కడం మొదలెట్టాడు. 6 నెలలు గడిచింది, 8 నెలలు గడిచింది, 1 సంవత్సరం గడిచింది. ఆ తెరలో నుంచి శిల్పి బయటికి రాడు, మంచినీళ్ళు అడగడు, అన్నం అడగడు, ఏమీ మాట్లాడు. ఏం చేయాలో తెలియటం లేదు ఆయనకి, మతిపోయిందనమాట. రాజావారికి అనుమానం ఏంటంటే ఈ శిల్పి లోపలికి చెక్కడానికి వెళ్ళాడు, పొరపాటున అన్నము పానీయాలు ఇటువంటి విషయాల గురించి చెప్పడం మర్చిపోయాడేమో, తలుపు తీసుకుని ఎవరిని లోపలికి రానివద్దన్నాడు, కానీ ఈ చెక్కేంతకాలం నాకు ఆహార పదార్థాలు పెట్టండి అని కూడా కోరలేదు. కొంప తీసి మేము అన్నము నీరు లోపలికి పంపించకపోవటం వల్ల చచ్చిపోయాడేమో, అందుకే ఈ తెర తీసుకుని రావడం లేదేమో, అలాగని తెర తీసుకుని లోపలికి వెడితే ఒకవేళ వాడు బతికుంటే విగ్రహం ఆగిపోతుందేమో అని మొత్తం మీద ఒక 8 నెలల వరకు ఓపిక పెట్టాడు. సంవత్సరం కూడా గడిచేసరికి అనుమానం వచ్చింది. టక్కున ఒక రోజున తెర తీసుకుని లోపలికి వెళ్ళేసరికి ఇతన్ని వెనక్కి చూసి ఆ శిల్పి మాయమైపోయాడు. చేతులు మాత్రం తయారు కాకుండా మొండి విగ్రహం మిగిలిపోయింది అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మది. అయ్యయ్యో అని ఏడుస్తూ ఉంటే అప్పుడు ఆకాశవాణి అన్నది, ఆ వచ్చినవాడు విశ్వకర్మ, శ్రీమన్నారాయణుడు స్వయంగా నిన్ను అనుగ్రహించడానికి ఆయన పంపాడు. ఈ కొయ్య దొంగతోటి శ్రీకృష్ణ పరమాత్మని, బలరాముణ్ణి, సుభద్రని, అర్జునుణ్ణి తయారు చేసి శాశ్వతంగా ప్రతిష్ఠించాలని, నీకు భాగ్యం కలిగించాలని ఆయన అనుకున్నాడు. కానీ నువ్వు తెర తీసుకు లోపలికి రావడం వల్ల ఆయన మాయమైపోయాడు, ఇక ఈ మొండి విగ్రహాలనే ప్రతిష్ఠించు అన్నది ఆకాశవాణి. అప్పుడు ఈయన గొల్లును గోలబెట్టి, అయ్యయ్యో మొండి విగ్రహాలు తయారయ్యాయి, పూర్తిగా సంపూర్ణంగా తయారైతే ఎంత బాగుండేవో, ఈ మొండి విగ్రహాలతో పూజ ఎలాగా అంటే, నిజానికి చిన్నాభిన్నమైపోయిన విగ్రహాలు పూజకి పనికిరో, గుర్తుపెట్టుకోండి. ఎక్కడైనా కాలో చెయ్యో విరిగితే విగ్రహాలకి, శిలా విగ్రహాలకి అటువంటి వాటిని ప్రతిష్ఠించకూడదు. ప్రతిష్ఠింపబడిన విగ్రహాలు ఒకవేళ ఏ కారణం చేతనైనా మధ్యలో భిన్నమైతే ఆ విగ్రహాన్ని తీసి దాని స్థానంలో కొత్త విగ్రహాన్ని పెట్టాలి. ఈ పాత విగ్రహాన్ని భూస్థాపితం చేయడం కానీ లేదా గుళ్ళో ఎక్కడైనా వెనక ప్రాంతంలో అంటే గర్భాలయంలోంచి బయట కానీ పెట్టడం చేయాలి. అది ఇది కాకపోతే సముద్ర నిమజ్జనం చేయాలి. మూడింట్లో ఏదో ఒకటి చేయాలని ఒక శాస్త్రం అన్నమాట. భూస్థాపితం లేదా ఆలయ ప్రాంగణంలో ఎక్కడైనా ఓ మూల పెట్టడం కానీ ఆలయంలో స్థలం దొరకకపోతే అప్పుడు సముద్ర నిమజ్జనం చేయాలి లేదా భూమిలో ఎక్కడైనా పాతి పెట్టాలన్నమాట. ఇవే నియమాలు. ఇప్పుడు ఈ మొండి విగ్రహాలను ఎలా ప్రతిష్ఠించడం అంటే ఇక్కడ మాత్రం కొయ్య విగ్రహాలే మొండి విగ్రహాలే అన్ని లోకాలని తరింపజేసే పవిత్ర విగ్రహాలు అవుతాయి. మరొక రహస్యం చెబుతున్నాను. ప్రతి సంవత్సరము కొయ్యతోటి ఇక్కడ ఎప్పటికప్పుడు కొత్త విగ్రహాలు తయారు చేసి ప్రతిష్ఠించే సంప్రదాయం పెడుతున్నాను. సహజంగా లోకంలో కాళ్ళు చేతులు అన్నీ సక్రమంగా ఉన్న విగ్రహాలను పూజిస్తేనే ఫలితం ఇస్తాయా? కానీ జగన్నాథ స్వామివారు మాత్రం మొండి చేతులతోటే మొండి కష్టాలు కూడా తొలగించి అందరినీ అనుగ్రహిస్తాడని వరం ఇచ్చింది ఆకాశవాణి. అసలు ఆయనకు అందుకే మొండి చేతులు వాడు కాదట, మొండి కష్టాలు. ఈ కష్టంలో నుంచి బయటపడడం బాబో, ఈ దరిద్ర బ్యాంపుల పేరు బాగుపడదు అనుకున్నాం అనుకోండి, ఆయన తలుచుకున్నాం అనుకోండి, గ్యారంటీ బాగుపడిపోతుంది అనమాట. ఇలాంటి మొండి కష్టాలను కూడా తొలగించేటటువంటి అపూర్వమైన శక్తి ఈ జగన్నాథస్వామి వారి దగ్గర ఉంటుంది అని ఆకాశవాణి పలకగానే సంతోషించి ఆయన ఇంద్రజుమ్నుడు దాన్ని ప్రతిష్ఠించాడు. ఆ తర్వాత అందుకే ఇప్పుడు ప్రతి సంవత్సరం కొత్తగా కొయ్య దుంగతోటి అలాంటి విగ్రహాలను తయారు చేసి ప్రతిష్ఠించి పాత వాటిని సముద్ర నిమజ్జనం చేస్తూ ఉంటారు. మనకు అనుమానం, బలరాముడు అర్జునుడు ఈ కృష్ణుడు వీళ్ళంతా ద్వాపరయుగం వాళ్ళు కదా అని. ఇది రథంతర కల్పంలో కథ. అంత పూర్వం ఎన్నో పర్యాయాలు ద్వాపరయుగాలు జరిగాయి. గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు 28వ యుగంలో ఉన్నామంటే ఎన్ని ద్వాపరయుగాలు జరిగాయి. కాబట్టి ఈ విగ్రహములు ఈ విధానము అనేక యుగాల్లో జరుగుతూనే ఉంటుంది. కాబట్టి ఇంకా మళ్ళీ మనం వెనక ముందు గురించి ఆలోచించక్కర్లా. అన్ని అవతారములు అన్ని కాలములలో అన్ని లోకాలలో జరుగుతూనే ఉంటాయి. రామావతారంలో భవిష్యత్తులో రాబోయే కృష్ణుడి చరిత్ర చెప్పలమరి, నృగమహారాజుని కృష్ణుడు అనుగ్రహిస్తాడని. కాబట్టి యుగ యుగములుగా ఈ చరిత్ర రిపీట్ అవుతూ ఉంటుంది. అలాగే అందువల్ల ఆ ఇంద్రజ్యుమ్న మహారాజు గారు అంతఃపూర్వపు బలరాముడు సుభద్ర అర్జునుడు కృష్ణుడు యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు. ఇంకా అక్కడి నుంచి జగన్నాథస్వామి సముద్ర తీరంలో అపూర్వమైన ఆలయంలో ప్రతిష్ఠింపబడ్డాడు. కానీ మొండి చేతులు వాడవడం వల్ల తన చేతితోటి ఆయన ఆహారాన్ని తినలేడు జగన్నాథుడు. అందుకని ఏం చేశారు, ఒక కుమ్మరివాణ్ణి నియోగించి రోజు కొత్త కొండలు, మళ్ళీ ఆ కొండ నైవేద్యం అయిపోగానే పగలగొట్టేయాలి, కొత్త కొండ తయారు చేయడం ఏ రోజు ఆ రోజు. ఆ కొత్త కొండలో కేవలం చప్పిడి భోజనమే, కొయ్యతో తయారు చేయబడిన విగ్రహాలకు ఎప్పుడూ కూడా తీపి కానీ కారం కానీ పులుపు కానీ ఇలాంటివి నివేదన చేయకూడదు. కొబ్బరికాయ అసలు నివేదన చేయకూడదు. తెలియక వచ్చిన అక్కడ కూడా కొబ్బరికాయలు కొడుతున్నారు, కానీ శాస్త్ర ప్రకారం అయితే కొయ్యతో తయారు చేయబడిన విగ్రహాలకి కొబ్బరికాయ కూడా కొట్టకూడదు. ఇప్పటికి కూడా కొన్ని గ్రామదేవతల ఆలయాల్లో కేవలం కొయ్యతోటి ఉన్న విగ్రహాలు ఉంటాయే, వాటికి బాగా మెత్తగా ఉన్న పిష్టాన్నే పెట్టాలి అని నియమం అన్నమాట. అది మంత్రశాస్త్రంలో కఠోర నియమం అది. అందుకని ఏం చేసేవారు ఆ రోజుల్లో కుమ్మరివాడి ద్వారా కొత్త కొండలో ఏ రోజుగా రోజు మెత్తగా అన్నాన్ని ఉడకబెట్టి అందులో ఉప్పు వేయకుండా ఏం వేయకుండా ఆ చప్పిడి అన్నం నైవేద్యం పెట్టేవారు. అక్కడ మాత్రం కొమ్మరే పెట్టాలి, ఎందుకంటే కొయ్య విగ్రహానికి తప్పక కొమ్మరివాడి చేత నివేదన చేయించాలి అని పార్వతీ పరమేశ్వర సంవాదంలో ఉండడం వల్ల ఆ నైవేద్యం రోజు కొమ్మరివాడు వండి పట్టుకొచ్చేవాడు. తక్కిన వాళ్ళలాగా అర్చకులు వండడం ఉండదన్నమాట. ఈ నైవేద్యాన్ని స్వయంగా అర్చకుడు పట్టుకెళ్ళి స్వామివారికి నివేదించాలి. మెత్తని ఆహారాన్ని కొంచెం గరిడితో నాలిక్కి ఆ విగ్రహం దగ్గర నాకించి తర్వాత ఈ ప్రసాదాన్ని బయట పెంచి పెడతారు. అక్కడికి వెళ్ళాక వాడు వీడు తేడా లేకుండా నేను ఎక్కడా తినండి అని భీష్మించు కూర్చున్న మాబోటి వాళ్ళు కూడా అక్కడ మాత్రం ఆ ప్రసాదం తిని తీరవలసింది. అందుకే సర్వం జగన్నాథం అన్నారు. అది నేను హోటల్లో తిన్నాను, కాఫీ తాగను, నేను ఇంట్లోనే తింటాను అని చెప్పి పాపం ఎవరన్నా మాయించి అట్లు పట్టుకొచ్చిన గురువుగారు మీరు తినరా అంటే మేము తిన్నాము అని అనడానికి గల కారణాలు ఇవే అన్నమాట. గురువులకి కొన్ని నియమాలు బయట తిరగకూడదు. ఒక్క పూరీ జగన్నాథంలో మాత్రం ఆ కుమ్మరి ప్రసాదాన్ని ఎవడన్నా తిరస్కరించాడా వాడి పని అయిపోయినట్టు. రెండు చోట్ల మాత్రం ప్రసాదం తినము అనకండి. నేనండి అక్కడికి ఎక్కడికో వెళ్ళొచ్చాక తింటానండి అని అనకూడదు. ఆన్ ది స్పాట్ జగన్నాథస్వామి వారికి నైవేద్యం పెట్టిన వెంటనే మీ చేతిలో ఇంత అన్నం పెడతారు. ఆ అన్నాన్ని కొంత కొన్ని సందర్భాల్లో మూకుడులో కూడా పెడతారు, మట్టి మూకుళ్ళలో. మాబోటి వాళ్ళు పెడితే మాత్రం తప్పక ఏం చేస్తారంటే కొత్తకుండా మూకుడు పగలగొట్టి ఆ డెప్పలేని పళ్ళెల్లో పెడతారు. సహజంగా అందరికీ అంతో ఎంతో ప్రసాదం పెడతారు. ఇవాళ ఏకాదశి అండి, నేను మడితో ఉన్నానండి, లేదా ఇంకాసేపు ఉన్నాక తింటానండి అని అన్నాడా? ఏ వాడి పని అయిపోయినట్టు వాడికి మోక్షం రాదు, ఎవడైనా సరే తినవలసిందే. తర్వాత ఎప్పుడైనా అన్నవరం వెళ్ళాక కూడా అంతే, ఆ రోజు నువ్వు ఏం చేసినా అన్నవర సత్యనారాయణ ప్రసాదాన్ని తినకుండా వచ్చేవంటే మాత్రం ఢాము. మనం సత్యనారాయణ ప్రసాదం యొక్క కథలు వింటూనే ఉన్నారు కదా, ప్రసాదం తిని తీరవలసిందే. ఇంకా తక్కిన తోటలంటారా, ఒక గారి పెడితే తినేసి ఇంకో గారి ఇంటికి పట్టుకెళ్ళినా దోషం లేదు, అక్కడ మాత్రం ఆన్ ది స్పాట్ తినవలసింది అనమాట. అందుకే చాలామంది ఏం చేయాలంటే ప్రసాదం తినకుండా పొట్లం కట్టుకుని పక్కన కట్టుకుని మళ్ళీ ఇంటికి వెళ్ళాక పారేస్తారు. ఎందుకు వచ్చింది ఈ కక్కుర్తి? హాయిగా తినేయటమే, సంతోషంగా ప్రసాదం తినిపోవాలి తప్ప ఈ పెసలో ఈ గింజలో ఈ గారిలో చీర చెంగును మూట కట్ట, మళ్ళీ చీర చెంగునేమో అవతల వాడు ఏదో గడో చూసి రూపాయి అనుకుని వాడిపోను ప్రసాదం పోయిందని ఏడవడం, ఈ గొడవ అంతా అనవసరం. హరిప్రసాదం లభించగానే అనుభవించి వెళ్ళిపోవటం, మళ్ళీ బయటికి పెట్టుకోకూడదట. పైగా బ్రహ్మవైవర్త పురాణంలో కళ్ళకద్దుకుని నెత్తి మీద పెట్టుకుని తినమన్నాడు. ఒక్క తులసాకు తప్ప తక్కినవన్నీ ఇలా కళ్ళకద్దుకుని శిరోధార్యం అని భావించి నోట్లో వేసుకోండి అని చెప్పాడు. అందువల్ల ఎప్పుడైనా జగన్నాథస్వామి వారి యొక్క ఆలయానికి వెళ్ళి ఆ ప్రసాదం తినవలసిందే. ఈ జగన్నాథస్వామి వారు చప్పిడి కూడు తింటూ హాయిగా అక్కడ కాలక్షేపం చేస్తున్నాడు ఆయన మహానుభావుడు, ఆయనకి ఏం కావాలి కనుక. ఒకసారి ఏం జరిగింది, జగన్నాథస్వామి వారు శ్రీరామచంద్రుడు పట్టాభిషేకం చేయించుకున్న 1000 ఏళ్ల తర్వాత రాముడి దగ్గరకు వచ్చాడు. ఎన్ని రూపాలతో అయినా పరమాత్మ ఉంటాడు గుర్తుపెట్టుకోండి, రాముడిగా ఉండి కృష్ణుడిగా ఉండగలడు, కృష్ణుడిగా ఉండి రాముడిగా ఉండగలడు, బలరాముడిగా ఉండి కృష్ణుడిగా లేడు, పరశురాముడిగా ఉండి రాముడిగా లేడు, కపిలావతారంలో కపిలుడు చిరంజీవి కాదు, 22 అవతారాలతో ఏకకాలంలో ఉండగలడు. ఇప్పటికి కూడా భూమి కింద కూర్మావతారంతో ఉంటున్నాడు, వరాహావతారంతో ఉంటున్నాడు, 7 కొండల మీద వరాహస్వామిగాను ఉండి శ్రీనివాసుడుగాను ఉంటున్నాడు. కాబట్టి ఆయన ఎన్ని రూపములతో అయినా ఉండగలడు. అంతేగాని జగన్నాథస్వామి విష్ణువే కదండి, రాముడు విష్ణువే కదండి, 2 రూపాలతో ఎలా ఉన్నాడంటే అదే ఆయన లేలంటే. ఇప్పుడు రాముడు ఆయన్ని గౌరవించి ఏకాంతంగా ఎవరూ లేనప్పుడు వచ్చాడు కాబట్టి తన సింహాసనంలో అర్ధ సింహాసనంలో కూర్చోబెట్టుకుని తాను అయినా ఒకే అవతారం గనక, స్వామి ఈ లోకంలో అనేక అవతారాలలో ఉన్నటువంటి తమరు, లోకాలను అనుగ్రహించే తమరు, సముద్ర తీరంలో అపూర్వమైన ఆలయంలో కొలువుండే జగన్నాథస్వాములు వారు రామదర్శనానికి రావడం ఏమిటి చాలా చిత్రంగా ఉంది, కారణం ఏమిటంటే రామా నీకు తెలియందేముంది, జగన్నాథుడు కరుణాస్వరూపుడు, చేతులు లేకపోయినా చేతులు ఉన్నవాళ్ళని అనుగ్రహిస్తాడు, ఎవడన్నా చప్పిడి కూడు పెట్టినా వాణ్ణి తన పుత్రుడిగానే స్వీకరిస్తాడు, జగన్నాథ అవతారంలో కోపగించకూడదని ఒక నియమం ఉన్నదట ఆయనకి. పూరి జగన్నాథస్వామి ఎన్ని పాపాలు చేసినా క్షమిస్తాడు. ఇంకా రాముడు అప్పుడప్పుడు కోదండం తీస్తాడు, కశ్యబిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే, కానీ జగన్నాథస్వామికి అస్సలు కోపం ఉండదు. ఈ కోపం లేకపోవటం వల్ల నన్ను లోకు కట్టేశాడు సముద్రుడు, రోజు అల్లుడు నేను ముంచేస్తున్నాను అని నా ఆలయాన్ని ముంచేస్తున్నాడు రాత్రిపూట, లోపల ఉన్న దీపారాధన సామగ్రి కొట్టుకుపోతోంది, నా నైవేద్యం కోసం పెట్టుకున్న కొత్త కొండలు ఎత్తుకుపోతున్నాడు, అప్పుడప్పుడు నాకు నైవేద్యం పెడుతుంటే ఆ నైవేద్యం కూడా ఎత్తుకుపోతున్నాడు. మామగారిని ఏదన్నా అందామా అంటే పక్కనే మావిడ అందానికి వీల్లేదు అంటుంది లక్ష్మీదేవి. పైగా నేను శాంతస్వరూపుణ్ణి అందుకని ఏం అల్లేక అలా భరిస్తున్నాను, కానీ అప్పుడప్పుడు అర్చకులు వచ్చి జగన్నాథస్వామి నీ ఆలయంలో మేము ఇన్ని పాటలు పడుతూ ఉంటే నువ్వు పట్టించుకోవేమి అని నన్ను అప్పుడప్పుడు తెప్పుతున్నారు, ఇప్పుడు నాకు అందుకే నీ దగ్గరికి రావాల్సిన కర్మయోగం పట్టింది. అయినా ఇది కూడా సత్కర్మయోగమే, రామచంద్ర ప్రభు ఏం చేస్తావో సముద్రుడు నా ఆలయాన్ని ముంచెత్తకుండా కాపాడు, రోజు నా ఆలయాన్ని ఆయన ముంచెత్తకుండా కాపాడావంటే రుణపడి ఉంటాను, అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ నీ దగ్గరికి వచ్చాను. రాముడు అంటే ఎవరికైనా అభయం ఇస్తాడని నమ్మకం, సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చయాచితే అభయం సర్వభూతేభ్యో దదామ్య తద్వ్రతం మమ అన్నావు, నాకు అభయం ఇవ్వవా అన్నాడు. అనగానే వెంటనే ఆయన చిరునవ్వు నవ్వి, అలాగే నాయన నేనైతే ఇప్పుడు కదలడానికి లేదు, మా ఆంజనేయస్వామి వారు గంధమాధన పర్వతం మీద ఉన్నాడు, హనుమంతుడు ఎదురుగుండా ఉన్నాడంటే సముద్రుడు దడిసిపోతాడు అని వెంటనే హనుమ ఎక్కడున్నా తక్షణం రా అని తలుచుకున్నాడు. ఈయన ఎక్కడో గంధమాధన పర్వతంలో రామనామస్మరణ చేసుకుంటున్న హనుమ ఆ క్షణమే జగన్నాథస్వామి గారు రాముడు మాట్లాడుకుంటున్న సభ దగ్గరకు వచ్చారు. స్వామి తక్షణం రమ్మన్నారు, కారణమేమిటి అన్నాడు హనుమ. పాపం జగన్నాథస్వామి వారు తన గోడు నా దగ్గర వెలుగుచ్చుకుంటున్నాడు, ఆలయాన్ని రోజు ముంచెత్తుతున్నట్ట సముద్రుడు తన కెరటాలతో, నువ్వు సముద్ర తీరంలో ఆలయానికి ముందుండు, మంచి గదని భుజం మీద పెట్టుకుని శిలామూర్తిలాగా నిలబడు, ఈ సముద్రుడు ఇక ముందుకు రాడు, నిన్ను చూచాడా హడిలిపోతాడు. ఆయ సముద్ర నువ్వు ముందుకు వచ్చావా, చిన్నాభిన్నం చేసేస్తానని చెప్పు, నీ దెబ్బకి దెయ్యం కూడా తడుస్తుంది. సముద్రుడంతా నువ్వున్నావా, సముద్రుడు పొరపాటును కూడా ఆలయాన్ని ఉంచడు. అనగానే స్వామి అలాగే మీరు ఆజ్ఞాపించారు కదా బయలుదేరుతున్నానని జగన్నాథస్వామి వారి వెంట బయలుదేరాడు. ఈయన మంచి గదోటి పుచ్చుకున్నాడు, సరిగ్గా సముద్రుడికి ఎదురుగుండా నిలబడ్డాడు. వెనక వైపు ఆలయం ఉన్నదన్నమాట. ఆలయ ప్రాంగణానికి సముద్రానికి మధ్యలో ఉండి సముద్ర తీరంలో గదోటి భుజం మీద పెట్టుకుని సముద్రుడా, జగన్నాథస్వామి వారు ఆలయాన్ని ముంచెత్తుతావా, స్వామివారు ఎప్పుడూ క్షీరసాగరంలో పవళించే స్వామి, అటువంటి వాడేదో భూలోకాన్ని ఉద్ధరించడానికి వస్తే ఆయన ఆలయాన్నే ముంచెత్తే ఆయన నైవేద్యాన్ని కొట్టుకుపోయేలా చేస్తున్నావా, జాగ్రత్త ఏమనుకుంటున్నావు అని హెచ్చరించి అక్కడ కాపలా గాయడం మొదలెట్టాడు. ఇక ఆ రోజు నుంచి పాపం సముద్రుడికి ఉత్సాహం వచ్చి అల్లుడి గారు ఆలయాన్ని ముంచెత్తాలని ముందుకు వచ్చినప్పుడల్లా హనుమంతుడు కనబడగానే జడిసిపోయి మళ్ళీ వెనక్కి వెళ్ళడం మొదలెట్టాడు. హాయిగా మళ్ళీ జగన్నాథస్వామి వారి ఆలయం ముంపుకి గురి అవ్వకుండా ఉందన్నమాట. ముంపు ప్రాంతాలకి ఒక గొప్ప ఆనకట్టలా తయారయ్యాడు ఇప్పుడు ఈయన. ఇక్కడ కొద్ది రోజులు బాగానే గడిచింది, కానీ హనుమంతుడికి ఒక పెద్ద సమస్య వచ్చి పడింది. జగన్నాథస్వామి వారికి రోజు కొత్త కొండలో ఉట్టి అన్నం, చప్పిడి అన్నం, చివిడిపోయిన అన్నం, ఆ అన్నాన్ని పట్టుకొచ్చి పెట్టడం మొదలెట్టారు. ఇప్పుడు హనుమంతుడికి నైవేద్యం లేదుగా, మరి అక్కడైతే రోజు సీతాదేవి మంచి నైవేద్యం పెట్టేది, అందుకని నా నైవేద్యం సంగతి ఏమిటన్నాడు హనుమంతుడు. నాతోటే నీకు నువ్వు అన్నాడు ఆయన. అందరికీ బెబ్బెబ్బే, నీకు బెబ్బెబ్బే. వెంటనే ఈయనకు కూడా చప్పిడి అన్నం పట్టుకొచ్చి పెట్టడం మొదలెట్టారు. ఓ రోజు అన్నాడు, కానీ అక్కడ రామా రామా అంటూ సీతాదేవి వండిన అన్నం ఏమో మంచి రుచిగా ఉండేది. దద్దోజనాలు కట్టుపొంగలు మొదట్లో లేదు, కానీ క్రమక్రమంగా సీతాదేవి యొక్క వంటలు బాగా మరిగాడు ఈయన కూడా. నాలుగు రోజులు పోతే ఎవరమైనా హాయిగా ఆ రుచులకి అలవాటు పడతాంగా. హనుమంతుడికి సీతాదేవి తయారు చేసిన మధురమైన లడ్డూలు, అందులో రామాన్ని రాసి లడ్డూలు తయారు చేసి పెట్టేదేమో నేతి లడ్డూలు, ఆహునేతి లడ్డూలు అయోధ్య నిండా తినడం మొదలెట్టాడు. ఇప్పుడు ఈ చప్పిడి అన్నం సహించట్లేదట. మాయిదారిది మంచి భోజనానికి అలవాటు పడినవాడు సామాన్య భోజనం చేయలేడు. దాంతో బుర్రగొక్కుని ఏం చేయాలో తెలియక, ఏమిటయ్యా ఈ భోజనం అని అర్చకులు రాగానే అడిగట. ఆచార్యులు రోజు వచ్చి ఈయనకు కూడా చప్పిడి అన్నం పెట్టగానే, ఏమిటి నైవేద్యం అంటే మా ఆచారం అండి, మా స్వామివారికి ఏది పెడితే అదే అందరికీ పెడతాం, అందరికీ ప్రసాదం అదే కాబట్టి ఆయనకి పెట్టింది ఇలాగే పెడతాం, మాకు నియమం ఇది. ఇక్కడ తీపి పులుపు కారాలు పులిహేరలు దద్దోజనాలు కట్టుపొంగళ్ళు ఉండవండి అన్నారట. ఇది ఎక్కడ కరమరా బాబు, ఆహారం లేక కృషించిపోయాను నేను, ఎలా కాపలా కాయటం, ఈ తిండి నాకు సహించట్లేదు అనుకున్నాడు ఆయన. చివరికి ఏం చేశాడు హనుమంతుడు అందరి వాడు కూడా జిహ్వచాపల్యం వల్ల పగలంతా కాపలా కాసి అర్ధరాత్రి 12 గంటలకు రహస్యంగా జామ్మరిక్కడి జగిరి అయోధ్యకి వెళ్ళిపోయి సీతాదేవి అంతఃపురంలో అక్కడ మాంచి లడ్డూలు ఈయన కోసం చేసి పెట్టించిందిలేండి, ఈయన వెళ్ళాక ఎవరు తినేవాళ్ళు లేరు, కడుపు నిండా తినేసి మళ్ళీ వచ్చి బుద్ధిమంతుడు అలా అని కూర్చున్నాడు. ఈ లోపలండి లడ్డూలు వేసుకొచ్చి అనుకుంటూ. నాకు ఈ మధ్యన ఉపన్యాసంలో కూడా ఒక ఆయన అస్తమా అనుకునేవాడు ఏంటి అనుకున్నాను, తర్వాత తెలిసింది ఆయన కూడా ఇలాగే మంచి తిండి తెచ్చుకుని శుభ్రం కూర్చుని తినడం మొదలెట్టాడు. నిజంగా తమాషాగా దొరుకుతారనమాట. ఓసారి నేను హాయిగా రైల్లో పడుకుని ఉన్నాను, పైనుంచి కిందకి అస్తమాను కిందకి దిగడం పైకి ఎక్కడం, మా శిష్యులు కూడా వస్తుంటారుగా ఎప్పుడు ఒక వింగు మాది, ఏం చేద్దాం బయటవాడు అందులో కూర్చుంటే నాకు నియమాలకు ఇబ్బంది వస్తుందని 4 సీట్లు సెకండ్ ఏసీలో నేనే లాక్కుంటూ ఉంటాను. ఆ పూట మా శిష్యుడు అస్తమాడు పైకి ఎక్కడం దిగడం అనమాట. ఎందుకు ఎక్కుతున్నాడో తెలియదు. వచ్చేటప్పుడు వాళ్ళ ఆవిడ జంతికలు చేసిచ్చింది ఈ ప్రజాపతి గారికి. ఈ జంతికలు ఉచ్చుకుని గురువుగారికి ఏం పెడతానే బాగుండదు అనుకుని పైకి కొంచెం తక్కువ ఉన్నట్టున్నాయి, ఈయనకి ఎక్కడ వాటా పెట్టాలో పైకి ఎక్కడం అండం, మళ్ళీ కిందకి దిగడం. అక్కడ ఎందుకు ఎక్కుతున్నాడు, నిమిషానికి ఒకసారి ఎక్కుతున్నాడు అనుకునేవాడు అనమాట. నా నెత్తి మీద పట్టేసే వరకు ఆ జంతిక మొక్కలు, అప్పుడు అర్థమైంది అందరూ గురువుగారికి అక్షతలతోటి పుష్పాలతో అభిషేకం చేస్తారు, 7వ తారీఖు నాడు పువ్వులు వేయడం చూశాను, కానీ జంతిక ముక్కలతో అభిషేకం నువ్వు చేసేవరా శిష్య అన్నాను నేను. శిష్యులు అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. అలా ఈయనకో అండం తినడం. రాత్రిపూట ఎప్పుడో మధ్యలో ఒక్కసారి ఈయన ఎగరడం కనిపెట్టాడు సముద్రుడు. ఏ రోజు ఎగురుతున్నాడా అని కెరటాలతో చూశాడు. ఆయన కెరటాలే కళ్ళు కదా. రోజు రాత్రి 12 గంటలకి అందరూ గుడి మూసేసి వెళ్ళిపోయాక ఈయన జామ్మని ఎగిరి మళ్ళీ 1 గంటకు వస్తున్నాడు. అంటే ఈ గంట ఎక్కడికో పోతున్నాడు అనుకుని ఈయన అలా వెళ్ళగానే మళ్ళీ ఆలయం మొత్తం ఉంచేశాడు ఈయన. దాంతో జగన్నాథస్వామి పరిగెత్తుకుంటూ రాముడి దగ్గరికి వచ్చారు. శ్రీరామ రామ రామ, ఏమిటయ్యా ఇది నా కర్మయోగం, హనుమంతుడిని కాపలా పెట్టు, ఆయన కాపలా ఉన్నా మొత్తం సముద్రుడు వచ్చి నా నగరాన్ని నా ఆలయాన్ని ముంచెత్తాడు, మళ్ళీ కొత్త కొండలు కాస్త పెటిలను పగిలిపోయాను, కానీ మా హనుమంతుడు నా ఆజ్ఞ మీరి కదలడే. ఆయనుండగా సముద్రుడు జగన్నాథపురాన్ని పొరపాటును కూడా ముంచెత్తడే, ఏదో జరిగింది అని వెంటనే హనుమారమ్మన్నాడు. హనుమంతుడు వచ్చాడు, ఏం జగన్నాథస్వామి వారు నీ మీద కూడా కంప్లైంట్ లెటర్ ఇస్తున్నారు ఏమిటి అనగా హనుమంతుడు కిక్కురు వల్ల, ఈయన కిక్కురు వనలేదంటే అర్థమైపోయింది, ఏం జరిగింది హనుమ అంటే ఏం చెప్పమంటారు స్వామి, హాయిగా అయోధ్య నగరంలో జగన్మాత సీతామాత చేసి పెడుతున్న అపూర్వమైన జీడిపప్పులు కిస్మిస్సులు బాదం పప్పులు వేయబడినటువంటి లడ్డూలు సుఖంగా తిని ఫుడ్కు లోటు లేకుండా బతుకుతున్నాను, తీరా అక్కడికి వెళ్ళాక రోజు చప్పిడి కూడు నైవేద్యం పెడుతున్నారు, ఆ చప్పిడి కూడు నియంత్రణ లేక అర్ధరాత్రి అక్కడి నుంచి రహస్యంగా ఇక్కడికి వచ్చి అమ్మవారు మీకు తెలియకుండా దాచి ఉంచుతోంది అండి లేక అవన్నీ తింటున్నాను, మళ్ళీ ఆవిడ ఖాళీ అయిపోగానే మర్నాడు నింపుతోంది, ఇలాగ నేను అయోధ్యా నగరానికి ఆహారం కోసం రావడం చూసి బహుశా సముద్రుడు మళ్ళీ నన్ను ముంచెత్తి ఉంటాడు జగన్నాథస్వామి ఆలయాన్ని అనగానే శ్రీరాముడు, జగన్నాథస్వామి మరి ఆహారం లేని కొలువు ఏం చేస్తాడు, నువ్వేం జీతం ఇవ్వట్లేదు, బట్టలు కూడా ఇవ్వడం లేదు, టీఏలు లేవు, డిఏలు లేవు, 40% ఫిట్నెస్ మెంట్ పెంచడాలు అని స్ట్రైకులు లేవు మావాడు పాపం, ఏమీ లేదు, కేవలం ఆహారం కూడా పెట్టకపోతే ఎలాగా అంటే, అప్పుడు ఆయన చిరునవ్వు రవి నాకు మాత్రం చప్పిడి కూడు పెట్టిన ఈ రోజు నుంచి హనుమంతునికి నేతితో తయారు చేయబడిన గోఘృత అంటే ఆవు నేతితో సుస్పష్టంగా చెప్పాడు అనమాట, గోఘృతేనా ఆవు నేతితో తయారు చేయబడినటువంటి పంచదార లడ్డులు, అది కూడా మళ్ళీ బెల్లం వేయకుండా పంచదారతో తయారు చేయబడిన లడ్డూలు నివేదన చేసి ఏర్పాటు చేస్తాను అన్నట్ట. నువ్వు ఆ మాట అన్నావు కదా, అయితే ఈ క్షణమే నేను నీకు ఒక ఆజ్ఞ ఇస్తున్నాను, జగన్నాథ ఈ హనుమంతుడిని నీతో తీసుకెళ్ళి యథాప్రకారంగా అక్కడే ప్రతిష్ఠించు, శిలా విగ్రహంగా ఈయన అక్కడ ఉంటాడు, ఈయన కదలకుండా ఈయన కాళ్ళకి చేతులకి బేడీలు వేసి సంకెళ్ళు వేసి, సముద్రుడు కనుక ముందుకొచ్చాడా ఈ బేడీలు తనవంతా తానే తెగిపోతాయి, సముద్రుని అంతం చూస్తాడు ఇతడు, ఒత్తప్పుడు ఇక్కడికి పారిపోకుండా బేడీలతో పడి ఉంటాడు అక్కడ, వేసేయి బేడీలు, కానీ రాత్రిపూట మాత్రం ఆయనకి బాగా లడ్డూలు మాత్రం పెట్టాను అట్ట. వెంటనే జగన్నాథస్వామి వారు హనుమంతుడిని పట్టుకుపోయి హనుమంతుడిని శిలామూర్తిని చేసి ఆయన కాళ్ళకి చేతులకి సంకెళ్ళు వేసి నైవేద్యం మాత్రం హాయిగా నోట్లో లడ్డూలు పెట్టించేవాడు. ఎప్పుడైనా సముద్రుడు కాళ్ళకి చేతులకి బేడీలు ఉన్నాయి కదా హనుమంతుడు ఏం కదలడులే అని వచ్చాడా, వెంటనే బేడీలు దిగిపోయేవి హనుమంతుడు ఆయ్ అని ఉరిమేవాడు. ఆ విధంగా బేడీ హనుమంతుడు తయారయ్యాడు. ఈ బేడీ హనుమంతుడు తయారవగానే కొంతకాలం పోయాక కలియుగం ఆరంభం అవుతూ ఉండగా వెంకటేశ్వర స్వామి వారు పిలిచి అక్కడెక్కడో జగన్నాథస్వామి దగ్గర ఉన్నావే అటువంటి శిలామూర్తిగా నా దగ్గర కూడా ఉండన్నాడు, అందుకన్నమాట తిరుపతిలో బేడీ ఆంజనేయ స్వామి వారి ఆలయం ఉన్నది. చాలామందికి తెలియక దాని కథలు ఏవో అనుకుంటున్నారు, అవన్నీ కూడా పరాశర సంహితలో చెప్పారు. ఆ వేడి ఆంజనేయ స్వామి వారిని ఎదురుగుండా పెట్టి నా ఆలయ ప్రాంగణానికి వచ్చేటటువంటి సముద్రుడిలాగా నా ఆలయాన్ని మింగాలి దిగమింగాలి ముంచెత్తాలనుకున్న వాళ్ళని శిక్షించు అన్నాడనమాట. ఇంకొక కారణం చేత కూడా బేడి ఆంజనేయుడు అయ్యాడు. ఈ బేడి ఆంజనేయుడు గురించి తెలియక చేతులకు మన వాళ్ళు తెలుగు వాళ్ళు బేడీ బేడీ అనేవారు కదా, హిందీ వాళ్ళు అక్కడికి వచ్చేవారు మరాఠీ వాళ్ళును, వాళ్ళు రాగానే భేటీ అంటే కలియుట అని అర్థం అనమాట, కలుసుకునుట, అందరూ అక్కడ కలుసుకుని మనం అక్కడ భేటీ అవుతున్నాం కదా ఈ భేటీ ఆంజనేయుడిని అన్నారు, అందరం కలుసుకోవడానికి ఉపయోగపడే ఆంజనేయుడిని, అది కూడా భేటీ ఆంజనేయుడు వేడి ఆంజనేయుడు రెండు అయ్యాయన్నమాట. ఈ విధంగా హనుమంతుడు జగన్నాథస్వామి ఆలయ ప్రాంగణం ధర్మమానని బేడీలు వేయించుకున్న ఆంజనేయుడయ్యాడు. ఎవరైనా వైశాఖ మాసం జ్యేష్ఠమాసం కార్తీక మాసంలో చేతులకి సంకెళ్ళు కాళ్ళకి సంకెళ్ళు ఉన్న బేడి ఆంజనేయ స్వామి వారిని ప్రతిష్ఠించి ఆయనకు ఆవునేతితో తయారు చేసిన లడ్డూలు ఇస్తే వాడు సంసారం అనే సంకెళ్లలో ఇరుక్కుపోక సంసార బంధాల నుంచి విముక్తి పొందుతాడు. అంత గొప్పదనమాట, ఆయనకున్నాయి సంకెళ్ళు, మనకు మాత్రం సంకెళ్ళు ఉండవు. అపూర్వమైన ఈ కథ అంతా కూడా పరాశరుడు మైత్రేయుడికి చెప్పాడు. ఒకరోజున హనుమంతుడి దగ్గరికి సముద్రుడు వచ్చి ఈ బేడి ఆంజనేయ స్వామి వారి దగ్గరికి, నాయన హనుమ నాకు చాలా ఆశ్చర్యంగా ఉన్నది, నేను అపార శక్తి కలిగిన వాడిని, ప్రళయకాలంలో లోకాలన్నీ ముంచెత్తగలను, అయినా ఒక్క గదాఘాతంతో నన్ను ముందుకు రాకుండా ఆపగలుగుతున్నావు నువ్వు, నిన్ను చూస్తే నాకు భయం వేస్తుంది, నీ శక్తిని చూస్తే హనుమా నీకెంత దివ్య శక్తి ఎలా వచ్చింది అని అడిగాడనమాట హనుమంతుడిని సముద్రుడు, నీకు ఈ శక్తి ఎలా వచ్చింది, అపార శక్తిది, మాటలు కాదు సముద్రుని కూడా నిలువరించడం అంటే, అందులో నేను విజృంభించానంటే లోకాలే ముంచెత్తుతాను, జగన్నాథుడే నన్ను ఏం చేయలేకపోయాడు, నువ్వు నన్ను ఎలా నిలవరించగలుగుతున్నావు అని అడిగితే, హనుమ, కేవలం రామనామ ప్రభావంతో నేను ఈ సముద్రాన్నే కాదు భువన బ్రహ్మాండాలని నిరోధించగలుగుతున్నానని చెప్పాడు. నువ్వు చూసావు కదా, మా రాముడు బ్రహ్మాస్త్రం ఎక్కువ పెట్టగానే నువ్వే వణిగిపోయావు. ఆ రామనామ ప్రభావంతో ఇక్కడ విగ్రహంగా ఉంటాను, నా శక్తితో కొండ మీద ఉండగలుగుతాను, ఏడు కొండల్లో గంధమాదనంలో ఉండగలను, ఏకకాలంలో ప్రపంచంలో ప్రతి స్థానంలో ప్రతి వ్యక్తిలోనూ ప్రతి గ్రామంలోనూ ప్రతి ఆలయంలోనూ శిలగాను ఉండగలను, చైతన్యంగాను ఉండగలను, అంతటా వ్యాపించి ఉండగలను, ఎవరు పిలిస్తే అక్కడ వారికి రక్షణ ఇవ్వగలను. ఇంత అపార శక్తి రామా అనే రెండు అక్షరములు నాకు ఇచ్చాయి. ఆ రెండక్షరాలు నిరంతరం జపించడమే నా మహాశక్తికి మూల కారణం అని రామనామ ప్రభావాన్ని గురించి హనుమంతుడు పరాశర సంహితలో దాదాపు రెండు పటలములు రాశారండి. అక్కడ అత్యద్భుతం అన్నమాట అది. రమంతే యోగినో అనంతే నిత్యానందే చిదాత్మని ఇతి రామపదే నాసౌ పరం బ్రహ్మాభిధీయతే. నిరంతరం యోగులు రామ రామ అని రాముడిని ధ్యానం చేసి తమ హృదయ పద్మాల్లో పెట్టుకుని, ఆయన రాముడంటే అనంతుడు, అంతము లేనివాడు. ఒక వ్యక్తిని చూడగానే 6 అడుగులు ఉన్నాడు, 5.5 అడుగులు ఉన్నాడు, ఇక్కడి నుంచి ఇక్కడి వరకే వీడి ఆకారం అని చెప్పగలుగుతున్నామా? కానీ పరమాత్ముడిని రాముడిని ఎక్కడ మొదలై ఎక్కడ వరకు వ్యాపించి ఉన్నాడో వెతకలేం కనుక ఆయన్ని అనంత అన్నారన్నమాట. ఇంత అని చెప్పడానికి వీలు లేకుండా సర్వవ్యాపకుడై ఉంటాడు రాముడు. అందువల్ల మొదటిది రాముడికి అనంతత్వం, రెండవది చిదాత్మత్వం. చిత్ అంటే చైతన్యం, చైతన్యంతో కలిగినవాడు ఎప్పుడూ అన్ని ప్రాంతాలని నాశనం లేకుండా కదిలేలా చేస్తాడు ఆయన. రెండవది చిదాత్మ. మూడు నిత్యానందం. రామస్వరూపాన్ని తలుచుకున్న, రామకథ విన్న, రామస్మరణ చేసిన ఎప్పుడూ తరగని ఒక అపూర్వ ఆనందం కలుగుతుంది. లేకపోతే ఇంతమంది కవులు రాముడి గురించి రాయడం ఎందుకు? తిక్కన గారు భారతం రాసే ముందు నిర్వచనోత్తర రామాయణం రాశాడా? ఎవరిని చూడండి, కాళిదాసు ఎన్ని కావ్యాలు రాసినా రఘువంశం రాయకపోతే నా జీవితం ధన్యమవుదని రఘువంశం రాయవలసి వచ్చిందా? హనుమంతుడు సుందర హనుమంత రామాయణం రాశాడా? ఈ భూమండలంలో కవి అనిపించుకున్న వాడల్లో 1-2 పద్యములు రాముడి మీద రాయకుండా ఇంకో చరిత్ర రాయరు. ఎందుకంటే అన్ని గుణములు వచ్చి రాముడిలోనే పడిపోయి ఉన్నాయి కనుక, రామచరిత్ర రాయకపోతే కుదరదు కనుక. అందుకనే ఇంత పోతరు గారు మహాభాగవతం రాసినా మళ్ళీ రాముడి చరిత్ర నవమస్కంధంలో రాగానే 128 పద్యాలు వీరావేశంతో విజృంభించి రాసి పారేశాడు ఆయన. రామ 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 అని పౌరులంతా తలుచుకున్నారట. తండ్రి క్రియ రామచంద్రుడు తండ్రుల మరపించి జనుల తారక్షంప తండ్రుల మరచిరి సర్వులు తండ్రి కదా రామచంద్ర ధరణి పుడను. రామచంద్రుడు తండ్రిలాగా ప్రజలందరినీ పరిపాలిస్తూ ఉంటే, తండ్రుల్ని మరిపించి మరీ పరిపాలిస్తూ ఉంటే తండ్రుల మరచిరి సరువులు, అందరూ తమ కన్నతండ్రులు మర్చిపోయారట. తండ్రి కదా రామచంద్ర ధరణి పుడనుచున్ అని పోతరగారు వచ్చిన కందపద్యంలో రచన నవస్కంధంలో అంత మహామహిమ అనమాట. ఇక ఎక్కడ చూసినా ఎవడికి చూసినా తండ్రి ఆయనే, తల్లి ఆయనే, అన్నీ ఆయనే. అన్నీ మర్చిపోయి రామనామస్మరణమే చేస్తున్నారు. ఇన్ని సద్గుణములు కలిగి ఉన్న వాడు కాబట్టి ఆయనని తలుచుకుంటే నిత్యం తరగని ఆనందం లభిస్తుంది. అటువంటి పరబ్రహ్మలు యోగులు కూడా రమిస్తూ ఉంటారు కనుక దానికి రామ అని పేరు వచ్చిందనమాట. రాశబ్దో విశ్వవచనో మశ్చాపీశ్వర వచక విశ్వాధీనేశ్వరో యోహి తేన రామ ప్రకీర్తిత. రా అనే అక్షరమునకు విశ్వము అనర్థం. ఈ చరాచర జగత్తుని రా అంటారు. మా అంటే ఈశ్వరుడు, రామ ఈ జగత్తంతటినీ రక్షించేవాడు పరిపాలించేవాడు అని అర్థం అనమాట. రామ అనే ఏక ఒక్క ఆ రెండు అక్షరముల శబ్దమునకు అర్థం ఏమిటంటే మొత్తం ప్రపంచమునంతటినీ ఆయన కన్నబిడ్డల్లాగా పరిపాలిస్తాడు. పక్షపాతం లేకుండా అందరినీ పరిపాలించే పరమాత్ముడు రాముడు. అందువల్ల రామ విశ్వేశ్వరుడు అని దానికి అర్థం అనమాట. సర్వలోకేశ్వరుడు విశ్వేశ్వరుడు అని. విశ్వేశ్వరుడికి పక్షపాతం ఎక్కడ ఉంటుంది? మనము మనము చేసే పనులకు తగిన ఫలితం పొందుతున్నాము కాబట్టి అనుక్షణం మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం చాలా జాగ్రత్తగా కర్మకాండలు మాత్రం జాగ్రత్తగా చెయ్యాలి. మనం పని చేస్తే ఆ పనికి తగిన ఫలితం ఇచ్చేవాడు రాముడు అంటే, నువ్వు ఏ పని చేసావో ఆ పనికి తగిన ఫలితం పొందుతావు. చెడ్డ పని చేసావు చెడ్డకి తగిన ఫలితం పొందుతావు, మంచి చేసావు మంచికి తగిన ఫలితం పొందుతావు. ఒక తలుపుని కాలుతో బలంగా తన్నావు, వెంటనే కాలికి దెబ్బ తగులుతోంది. అయ్యో కాలికి దెబ్బ తగిలింది అంటున్నావు, కానీ ఆ దెబ్బ ఎవరు ఇచ్చింది కాదు, నువ్వే కాలితో దాన్ని తన్నావు. తన్నడం చర్య, దెబ్బ తగలడం ప్రతిచర్య. రాముడు అటువంటి వాడు. నీవు సత్కర్మాచరణము చేస్తే సత్కర్మాచరణమునకు తగినటువంటి మహాఫలితాన్ని ఆ క్షణమే ఇస్తాడు. ఇందులో రా అనేది అగ్నిబీజం, మా అంటే చంద్రబీజం. ఈ రెండూ కలిశాయంటే మనశ్శాంతి కలుగుతుంది. అనగా రా అనే దాని వల్ల మన పాపాలన్నీ భస్మీపటలం అవుతాయి. రా అంటే అగ్నిబీజం గనక. అందుకని రాకారహ అగ్నిబీజ రా అనే అక్షరం అగ్నిబీజము. ఈ అగ్నిబీజం వల్ల నువ్వు రా అనగానే నీ పాపాలన్నీ బయటకు వచ్చి దూది పింజులు కాలిపోయినట్టుగా కాలిపోతాయి. భస్మ అయిపోయాక నిన్ను చంద్రస్వరూపుల్లా చల్లగా సుఖంగా బ్రతికేలాగా రాముడు అనుగ్రహిస్తాడు. చంద్రుడు రాగానే ఔషధులు ఎలా బ్రతుకుతాయో, చంద్రుడి కిరణముల వల్ల మొక్కలు హాయిగా ఎలా అభివృద్ధి పొందుతాయో, నీ పాపములు భస్మ అయిపోయాక నీలో జ్ఞానం అనే పంట పెరుగుతుంది. అలా నిన్ను శాశ్వతంగా ఆనందంగా ఉండేలా చేసేవాడు గనక రాముడు అన్నారు. ఇంకా మూడో అర్థం చెప్పాడు. ఇవన్నీ హనుమంతుడు చెప్పిన నిర్వచనాలు, ఇంకోడు చెప్పినవి కాదు. రాకారేణ బహిర్యాతి మకారేణ విశేత్ పునః రామ రామేతి సశబ్దో జీవో జపతి సర్వదా. రా అనగానే గాలి ముక్కు నుంచి బయటకు వస్తుంది, మకారం వల్ల మళ్ళీ లోపలికి గాలి వెడుతుంది. నిరంతరం రామశబ్దంతో గాలి పీల్చుకుంటూ విడిచిపెడితే, రా అని గాలి విడిచిపెట్టి మా అని లోపలికి పీల్చుకుంటే జీవుడి ఉచ్ఛ్వాస నిశ్వాసములు రామనామస్మరణతో నిండిపోతాయి. ఇది యోగాభ్యాస ప్రక్రియ అవుతుంది. ఆ విధంగా మానవుడి హృదయం అంతా ప్రక్షాళనం అవుతుంది. ఎడా పింగళాని రెండు నాడులు ఉన్నాయని చెప్పాయి కదా, ఒకటి చంద్రనాడి ఒకటి సూర్యనాడి. రా అనేది సూర్యనాడి, మా అనేది చంద్రనాడి. ఈ రెండింటి ద్వారా మనిషి యోగి అవుతున్నాడు. అందుకే యోగులు కూడా తలుచుకునేవాడు రాముడంటే. ఈ రామశబ్దం చాలా విచిత్రమైనది. రా అనండి, నోరు తెరుచుకుంటుంది, మన పాపాలన్నీ టక్కున బయటకు వచ్చేస్తాయి. మా అనండి, వెంటనే పెదవులలాగా మూసుకుపోతాయి. రేపోచ్చారణ మాత్రేణ బహిర్నిర్యంతి పాతకా. రేపోచ్చారణ మాత్రేణ, రేప అంటే రా అన్నమాట, రా అని మీరు అనండి, ఆ ఉచ్చారణ మాత్రేణ, ఉచ్చారణ చేసినంత మాత్రము చేత బహిహి నిర్యాంతి పాతకాహ, పాపములన్నీ బయటికి పోతాయి ఒక్కసారిగా. రా అనడంతో నోరు తెరుచుకుని ఉంటుంది, వెంటనే పాపాలు బయటకు వచ్చేస్తాయి. మళ్ళీ పోయిన పాపాలు ఎక్కడ లోపలికి వస్తాయో అని మా అనమన్నారు. మా అనడంతో అది కవాటమై తలుపై మూసుకుపోతుంది అనమాట. దాంతో ఆ పాపాలు అటే పోతాయి, లోపలికి రాదు. పునఃప్రవేశ భీత్యాచ మకారస్తు కవాటవత్. రామనామస్మరణ చేయటం వల్ల రా అనడంతో పాపాలు పోయి, మా అనడంతో ఆ పాపాలు లోపలికి రాకుండా వీడు నిత్య పవిత్రుడు అవుతూ ఉంటాడు. మా అనకుండా అలాగే నోరు తెరుచు కూర్చుంటే ఏమో చెప్పలేం, కానీ దోమలతో సైతం అన్ని లోపలికి పెడతాయి. కానీ వీడు రామ అని వెంటనే అన్నాడా, సకల పాపాలు ఆ క్షణమే తొలగిపోతాయి. దాన్నే రా మా అనే రెండు అక్షరాల యొక్క మహామహిమని దాశరథి శతకంలో మహానుభావుడు కంచర్ల గోపన్న గారు రామదాసు గారు కూడా రాశాడనమాట. మా అనేది కవాటమై దానిని నిషేధిస్తుంది అని. ఈ రామనామ మహిమ అపూర్వమైనది. ఓ సముద్రుడా, నీవు ఎరిగిన వాడివి అయినా ఎరగనట్టు నన్ను అడుగుతున్నావు, చెబుతున్నాను విను. అత్యంత ప్రాచీన కాలంలో పద్మకల్పంలో ఒక తమాషా కథ ఉన్నది, ఆ కథ చెబుతున్నాను. ఒకప్పుడు దండకారణ్య ప్రాంతమంతా క్రూరులైన దొంగలకి కిరాతకులకి నిలయం. అక్కడంతా దొంగలే, పరమ పాపాత్ములు వాళ్ళు. వాళ్ళకి ఎక్కడ రవ్వంత కూడా జాలి లేదు. వాళ్ళు ఎవరైనా భగవన్నామస్మరణ చేస్తే చీల్చి చెండాడేసేవారు, ఋషుల్ని కూడా చంపేవారు వాళ్ళు. వాళ్ళది దొంగతనమే వృత్తి కదా. ఈ దండకారణ్య ప్రాంతం దగ్గర నుంచి నర్మదా నది యొక్క పశ్చిమ తీరం వరకు ఆ రోజుల్లో ఒక మహారాజు పరిపాలించేవాడు. ఆయన పేరు కూడా ఇంద్రజుమ్నుడు. అంటే ఇందాక చెప్పిన ఇంద్రజుమ్నుడు కాదు, ఈయన మరొక ఇంద్రజుమ్నుడు. దండకారణ్యము నుంచి మొదలుపెట్టి అంటే గోదావరి తీరం నుంచి నర్మదా నది పశ్చిమ తీరం వరకు, మళ్ళీ తూర్పు తీరం నుంచి అవతల రాజ్యం అంతా కూడా ఆ రోజుల్లో కశ్యపుడు అనేటటువంటి రాజుగారు పరిపాలించేవాడు. ఇద్దరే ప్రధానమైన రాజులు ఉండేవారు ఆ రోజుల్లో. వీళ్ళు ఏం చేశారు, దండకారణ్యం నుంచి ఈ పశ్చిమ తీరం వరకు నర్మదా నది మధ్యలో దొంగతనాలు మొదలెట్టారట. ఒక 100 మంది భయంకరులైనటువంటి దొంగలు, కిరాతకులు వాళ్ళనమాట. ఆడవాళ్ళు, మగవాళ్ళు, ఋషులు, పండితులు లేక రాజులు, ఇలాంటి భేదం లేదు వాళ్ళకి. ఎవరైనా అడవులలో ఆ వాహనాలతో కానీ లేక ఏవైనా ఆభరణాలతో కానీ ప్రయాణం చేశారా, ఈ దొంగలు వాళ్ళ మీద పడిపోవడం, వాళ్ళని చంపేయడం, ఆభరణాలు ఎత్తుకుపోయేవారు. ఆడవాళ్ళైతే ఇక చెప్పక్కర్లేదనమాట. పెళ్ళివాళ్ళు పాపం ఒక ఊరు నుంచి చోచోటికి అడవిలోంచి పెడుతున్నారంటే వీళ్ళు వాళ్ళని పూర్తిగా ఊచముట్టుగా దోచుకుని చంపిపోయేవారు. దాంతో అందరూ ఇంద్రజ్యుమ్న మహారాజు గారి దగ్గరికి వెళ్ళి, మహారాజా, ఈ దండకారణ్యం నుంచి పశ్చిమారణ్యం వరకు భయంకరమైన దొంగల ముఠా పెరిగిపోయింది, కిరాతకులు వాళ్ళు, క్రూరులు వాళ్ళు, ఎంతమంది మానవ ప్రాణాలు పోతున్నాయో తెలిసిన అందరినీ దోచుకుంటున్నారు, అసలు ఎవళ్ళని ప్రాణంతో విడిచిపెట్టట్లేదు పైగా వాళ్ళు, ఆడవాళ్ళనైతే ఎత్తుకుపోతున్నారు కూడాను, దాంతో అడవుల్లో ప్రయాణం చేయాలంటే భయంగా ఉంది, మంచి సైనికులు తప్ప ఒక సామాన్యమైన వాళ్ళు ఎవరు వెళ్ళలేకపోతున్నారు, పైగా వాళ్ళు 100లాది మంది ఉన్నట్టున్నారు, హఠాత్తుగా చెట్ల మధ్యలో నుంచి దూకి దాడి చేసి ప్రాణాలు తీసేస్తున్నారు, ఈ రాజ్యంలో ఉండమంటావా, మమ్మల్ని పొమ్మంటావా, దొంగల్ని శిక్షించు, మమ్మల్ని రక్షించు, లేదా మేమే ఈ రాజ్యం విడిచిపెట్టి అవతల వైపు ఉన్నటువంటి కశ్యప రాజ్యంలోకి పోతామన్నారట. రాజుగారు, నేను వింటున్నాను ఈ మధ్యన క్రూరుల యొక్క పరిపాలన పెరిగిపోయిందని, అడవిని పాడు చేస్తున్నారట, వాళ్ళంతం చూస్తాను, మీకు ఒక నెలలోపు వాళ్ళ పేడ విరగడ చేయకపోతే నేను పరిపాలన విడిచిపెట్టేస్తానన్నాడు రాజుగారు. ఇది దొంగలకి తెలిసింది, ఇదేదో ప్రమాదంగా ఉందిరే బాబు, ఈ రాజ్యంలో రాజుగారు ఇంత శపథం చేశాడు, రాజుగారు వీరుడు కూడా, స్వయంగా ఆయనే రంగంలోకి దిగితే ఇబ్బంది, ఏం చేద్దాం అనుకున్నారు వీళ్ళు. ఇంతకాలం దోచుకున్న సంపద పోని వీళ్ళ దగ్గర ఉందంటే లేదట, సంపద దోచుకున్నారు కానీ ఎప్పటికప్పుడు దీన్ని వ్యసనాలకు తగలబెట్టేశారు. తాగుళ్ళు, తందనాలు, వీటికి ఎంతకాలం ఉంటాయి, డబ్బులు ఎంత దోచుకున్నా, ఒరే ఆఖరిసారిగా ఓ మంచి దొంగతనం ఏదన్నా చేద్దాం. అందులో ఇప్పుడు మంచి పెళ్ళిళ్ళ సీజన్ ఒకటి వచ్చింది, పుష్కరాల్లో పెళ్లి చేసుకోవాలని చాలామంది తొందరపడిపోతున్నారు. ఇలాంటి వాళ్ళలో నగలు బాగా దిగవేసుకొచ్చే పెళ్లి పార్టీ ఒకటి ఏదైనా అడవిలోంచి పెడుతుంటే ఆఖరిసారి వాళ్ళని దోచేసుకుని ఈ నగలు పుచ్చుకుని మనం ఎక్కడికైనా పోయామంటే సుఖంగా ఉంటామని వాళ్ళలో వాళ్ళు అనుకున్నారట. వాళ్ళు అనుకున్న మాట ఏంటంటే, ఆ రోజుల్లో అందరూ సంస్కృతంలోనే మాట్లాడేవారు కదా, అందుకని వనే చరామహ వసుచాహ రామహ నదీంత రామహ నభయం స్మరామహ ఇది రయంతోపి వనే కిరాత ముక్తింగత రామ పదానుషంగాత్. ఒరే, మనం ఇక్కడి నుంచి బయలుదేరి నర్మదా నదీ తీరంలో పశ్చిమం వైపు ఉన్న అడవుల్లో తిరుగుదాం. ఆ అడవుల్లో దూతల్ని, మనకి ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చేటటువంటి చారుల్ని చెట్లు ఎక్కిద్దాం. ఎప్పుడు ఇన్ఫార్మర్స్ ఉంటారండి దొంగలకు కూడా, అమ్మో, అందుకని వీళ్ళని చెట్లు ఎక్కిద్దాం. చెట్ల మీద కూర్చున్న వీళ్ళు ఎవరైనా అడవిలో పెళ్లివారు ప్రవేశించగానే కొంచెం డబ్బున్న పార్టీ వస్తే మాత్రం కొమ్ము బూరాలు ఊత్తారు. ఊదగానే ఆ పెళ్లివాడి దగ్గరికి రాగానే మనం వాళ్ళని చుట్టుముట్టేద్దాం. వాళ్ళ దగ్గర ఉన్న మొత్తం బంగారం ముక్కు పుడకతో సైతంగా లాగేద్దాం. తాళి గీళి అనే తేడా లేకుండా వాళ్ళని పూర్తిగా దోచుకుందాం. అంచేత వనే చరామహ అడవిలో తిరుగుదాం. చరామహ అంటే తిరుగుదాము. వసుచ ఆహరామహ బంగారాన్ని హరిద్దాం. ఆహరామహ హరించదము, బంగారాన్ని అపహరిద్దాం. ఆ తర్వాత ఏం చేద్దాం, ఈ రాజ్యంలో ఉంటే పట్టుబడతాం కనుక కశ్యపుడు రాజ్యంలోకి పోదాం. పోవాలంటే ఏం చేయాలి, మధ్యలో నదీం తరామహ నదిని దాటి అవతలకు పోదాం. అక్కడికి వెళితే అక్కడ చట్టాలు వేరు, అక్కడికి వెళ్ళి మనం ఈ డబ్బుతో మంచి వ్యాపారం పెట్టిన పెద్ద మనుషుల్లాగా చరామణి అయిపోదాం. మనం కూడా మంచి కొత్త పార్టీ పెట్టేసుకుని హాయిగా ప్రజలు దోచేసుకుందాం. నా భయం స్మరామహ, ఇక మనకి ఏ భయము ఉండదు, భయం తలుచుకోవలసిన అవసరం ఉండదు అని వాళ్ళలో వాళ్ళు అనుకున్నారు. బాగుందిరో అని అనుకున్నారు చివరికి వీళ్ళంతా కూడా. అనుకుని మంచి చెట్ల మీద ఒక 5-6 చారుల్ని పెట్టారు. వాళ్ళ చేతులకు కొమ్ము బూరాలు ఇచ్చారు. ఆ కొమ్ము బూర ఊదారంటే అర్థం ఏమిటనమాట, పెళ్లి పార్టీ అక్కడికి వస్తున్నట్టు లెక్క. బాగా డబ్బున్న వాళ్ళు వస్తేనే ఊతారు, చిన్న చెత్తగా వాళ్ళు వస్తే వాడి వల్ల ఉపయోగం ఉంది మనకి, అనవసరంగా దొరకడం తప్ప అనుకుని వీళ్ళందరూ ఎదురు చూస్తున్నారు. ఈలోపు ఒక రోజున మంచి పెళ్లి ముహూర్తం, ఒక శుక్రవారం నాడు అర్ధరాత్రి ముహూర్తానికి ఎవరో పెళ్లి గుంపు బయలుదేరి వెడుతున్నారు నర్మదా నదీ తీరంలో, ఓంకార క్షేత్రం దగ్గర పెళ్లి జరుగుతుంది, అక్కడికి వెడుతున్నారు అని ఈ చారులకి తెలిసింది. కిందన్న వాళ్ళకి ముందే ఉప్పు అందించారు, పెళ్లి గుంపు వస్తుందట, రాత్రి శుక్రవారం ముహూర్తంట, శుక్రవారం ముహూర్తం కనుక గ్యారంటీగా ఆడవాళ్ళంతా బాగా క్వింటాల్స్ టన్నుల కొద్దీ బంగారపు నగలు వేసుకు బయలుదేరతారు. ఏనుగులు గుర్రాలు మీద కూడా పెళ్లివారు బయలుదేరారట. ఆఖరిసారిగా దోచేసి వెళ్ళని ఈ డబ్బంతా పట్టుకుపోదాం అనుకున్నారు. నిజంగానే వీళ్ళ అదృష్టం, మంచి ఆడవాళ్ళు ఒక 50 మంది ఆడవాళ్ళు, కొంతమంది మగవాళ్ళు, ఇలాగా ఇంచుమించుగా ఒక 60-70 మంది పెళ్లి బృందం వస్తున్నారు. అందరూ యువతీమణులే, ఆడవాళ్ళు కూడా యువతీమణులు, మగవాళ్ళు యువకులే. పైనుంచి కింద దాకా ఎవరి దగ్గర చూసినా బంగారపు నగలే. ఈ పైనుంచి దూతలకి చూస్తున్న వాళ్ళకి ఆనందం తట్టుకోలేకపోయారు. అందులో వాళ్ళు కిందకి దిగి, ఒరే మన జన్మ తరించిపోయిందిరా, ఆఖరిసారి దొంగతనం భలేగా ఉంది, దూరం నుంచి చూస్తున్నాను నేను, ఎక్కడ చూసినా ధగధగధగలు ఆడిపోతున్నాయి నగలు, ఆడవాళ్ళు ఎర్రగానే ఉన్నారు, వాళ్ళు ఒంటి మీద బంగలు మిసమిసలాడిపోతున్నాయి, మగవాళ్ళు నగలు వేసుకున్నారు, ఒక్కొక్కడి దగ్గర కనీసం 100 కేజీలకి తక్కువ కాకుండా బంగారం ఉంటుంది. ఇహ వీళ్ళని బాగా చంపి మారేసి పాతరేసి మరీ దోచుకుపోదాం, నేను పైనుంచి కొంచెం ఇంచుమించుగా ఈ పొదల దగ్గరికి రాగానే ఊ అని ఊత్తాను, మీరు చుట్టుముట్టేయండి అని దొంగలకు చెప్పాడు. 100 మంది దొంగల ముఠాయి ఇది, మనకేం లెక్క, వచ్చేవాళ్ళు ఇంత చేసి 60-70 మంది కంటే ఎక్కువ ఉండరు కదా అని వీళ్ళు అనుకున్నారు. వీడు చెట్టెక్కాడు మొత్తం మీద ఈ దూత. ఈ పెళ్లివారి గుంపు సరిగ్గా ఈ దొంగల చుట్టూ తా పొదల్లో దాక్కున్న చోటికి రావడంతో పైనుంచి వాడు కొయ్యి అని కొమ్ము బోర ఊదాడు. తక్కిన వాళ్ళు ఊదారు. ఊదడంతో వేసేయండి నరికేయండి అని అరుచుకుంటూ పెద్ద పెద్ద కత్తులు గండ్రగొడ్డళ్ళు పుచ్చుకుని దొంగలు వీళ్ళని చుట్టుముట్టేశారు. వీళ్ళ కర్మగాలింది ఏంటంటే, వాళ్ళు నిజంగా పెళ్లివారు గారు, రాజుగారు స్పెషల్ కమెండోస్ని పంపాడు. అంటే ఒక్కొక్కడు ఒక 100 మందిని ఏరి బారేసేటటువంటి మూలబలం అనమాట. వాళ్ళు మామూలు వాడు కాదు, నిజానికి వాళ్ళంతా ఆడవేషం వేసుకుని నగలు గిల్టు నగలు పెట్టుకొస్తున్నారు అక్కడికి. వీళ్ళని పట్టుకోవడానికి ప్లాన్ వేసి అన్ని చోట్లకి రాజుగారు పంపిన వాళ్ళు. వాళ్ళు ఇంత చేసి 60-70 మంది, మనం 100 మంది అనుకున్నారు కానీ పిచ్చి వాళ్ళకి తెలియదు, సుశిక్షితులైన మహావీరులు వాళ్ళు అనమాట. ఒక్కసారి దొంగలు చుట్టుముట్టడంతో చీరలు తీసి పక్కకు పారేసి వరల్లోని కత్తులు దూసి జామ్మను దూకి నిమిషాల మీద ఒక్కొక్కడు 10 మందిని 20 మందిని నరికి పారేశారు. ఊచముట్టుగా ఒక్క దొంగడు మిగలలేదు. ఎంతో కాలం నుంచి చంటి పిల్లల్ని, ఆడవాళ్ళని, పెద్దల్ని, నాలాంటి పండితుల్ని కూడా చంపి దోచుకుని తిని పాపపు తిని తిండి తిని బలిసిపోయినటువంటి ఈ కిరాతకులు, ఈ రాక్షసులు, ఈ దొంగలు ఒక్క క్షణకాలంలో తెచ్చారు. అందుకే 100 గొడ్లు తిన్న రాబందు కూడా ఒక్క గాలివాన కూలిపోతుందన్నారు. పాపం పండింది, మొత్తం ఈ స్పెషల్ ఫోర్స్ అంతా కొట్టిపారేశారు ఒక్కడిని మిగలనకుండా. ఆ నరకడంలో కూడా కసికొద్ది ముక్కలు ముక్కల కింద నరికేశారు. ఆ తర్వాత వాళ్ళ మీద ఉప్పు వేసి పాత్ర పెట్టేశారు, ఉప్పు పాత్ర. వీళ్ళు పరమ పాపాత్ములు కదా మరి, అందుకని వీళ్ళు చచ్చిపోగానే ఒక్కొక్క పాపాత్ముడిని తీసుకెళ్ళడానికి 3 యమకింకర్లు వచ్చారు. కనియక్రూరులు కనిరాక్రూరులు అంత్యకాలమున వీకల్ రోషనిష్ఠ్యూతుల ఘనపీనోష్ వికార వక్త్ర విల సద్గర్వే క్షణోపేతుల జన సంత్రాస కరోద్యతాయత సుపాశ శ్రేణికా హేతులన్ హనన వ్యాప్తి విభీతుల మూర ఆత్మానేతల దోతల. ఆ క్రూరులు చచ్చి చవగానే వీళ్ళ ప్రాణాలని, ఆత్మల్ని పట్టుకుపోవడానికి ఒక్కొక్కడి దగ్గరికి 3 వచ్చారు. చూడండి, ఎప్పుడైనా మహాపాపాత్ములు అయితే వాళ్ళని పట్టుకుపోవడానికి 3 యమకింకరులు వస్తారు. కొంచెం తక్కువ పాపం అయితే ఇద్దరు వస్తారు. ఇంకొంచెం తక్కువ పాపం చేసి పుణ్యం కూడా చేస్తే యముడు స్వయంగా వస్తాడు. ఎక్కువ పుణ్యం చేస్తే అప్పుడు దేవలోకం నుంచి మహాత్ములు వస్తారు. మీలాగా రోజు పురాణం వింటే అప్పుడు మీకోసం దేవతలోకం నుంచి ఇంద్రుడు పంపిన దూతలు వస్తారు. 40 రోజులు విన్నారనుకోండి, బ్రహ్మలోకం నుంచి మహానుభావులు వచ్చి 40 డేస్ ఎడతెరపి లేకుండా విన్నారు. అటువంటి మీకోసం మేము బ్రహ్మలోకానికి పట్టుకుపోతాం అంటారు. వినడమే కాకుండా మననం చేసి స్మరణ కూడా చేస్తే అటువంటి వాళ్ళ కోసం పుణ్యశీలుడు సుశీలుడు వంటి వాళ్ళు వైకుంఠానికి పట్టుకెడతారు. తర్వాత మీ ఇష్టం ఏది కావాలో మీరే నిర్ణయించుకోండి, నేను చెప్పింది ఇంతవరకు. అంచేత దానికి ఏమన్నారు, పురశ్చరణ, మననం, స్మరణం ఎప్పుడు ఇవి చెయ్యాలి. కథ వినడమే కాదట, వినడం ఎంత లాభమో, ఇంటికి వెళ్ళాక మళ్ళీ మళ్ళీ ఈ పోటీ కథ చెప్పారు అని తలుచుకుని ఇతరులకు చెప్పాలి. చెప్పడం వల్ల ఏమవుతుంది, మీరు ఇతరులకు చెప్పడం వల్ల అది స్మరణగా మారిపోతుంది, అది ధారణ అయిపోతుంది. ఆ విధంగా గ్రహణ ధారణ పటుత్వం వల్ల అటువంటి వాళ్ళు మోక్షం పొందారు. మీకు చెప్పినప్పుడు ఒక్కోసారి గురువుగారు నిజంగా చెబుతున్నారా తమాషాకి చెప్పారా అని ఒక్కొక్కళ్ళు కనిపించవచ్చు కదా, మీకు అనిపించదు. కానీ అందుకోసం చెబుతున్న మాట ఏమిటంటే, భాగవత మహిమ అని పద్మపురాణంలో ఉంటుంది. అందులో గోకర్ణోపాఖ్యానం చాలా గొప్పది. పూర్వం దుందుమారుడని ఒక పరమనీచుడు అంతా చెప్పలేను, రెండు ముక్కల్లో చెబుతాను. ఎందుకంటే ఇప్పుడు మన కథకి, ప్రధాన కథకి ఇబ్బంది కలగకూడదు కనుక. దుందుమారుడని ఒక నీచుడు కన్న తల్లిని చంపేశాడు, తండ్రిని ఏడిపించాడు వేశ్యాలోరుడు. ఈ పాపాత్ముడి పాపం పండి ఒక వేశ్య వాడి దగ్గరికి ప్రేమగా వచ్చినట్టు వచ్చి వాడిని చంపేసింది. అది పెద్ద కథ. నిప్పులు పోసి మరీ వాడిని కాల్చి చంపేశారు. వీడికి ఒక కజిన్ ఉన్నాడు అన్నకారు గోకర్ణుడని. వీడు చచ్చిపోయాడు, దుర్మరణం పారయ్యాడని తెలుసుకుని వాడి కోసం గయ్యలో పిండం పెట్టాడు. గయ్యలో పిండం పెట్టి పాపం సోదరుడు చచ్చిపోయిన తన ఇల్లు ఎలా ఉందో చూద్దామని ఆ గోకర్ణుడు అన్నవాడు వచ్చాడు. వస్తే ఆ ఇంటి అరుగు మీద కూర్చుని పడుకోబోయే సమయానికి పిశాచి రూపంలో ఈ దుందుమారుడు మీద పడ్డాట. వాణ్ణి నీళ్లు తల్లి మంత్రోచ్చారణతో, ఒరే ఏమిట్రా నీకు ఈ పిశాచి రూపం, అడిగాడు. ఏం చెప్పను తమ్ముడు, నేను చేసిన మహాపాపాలు, అమ్మని చంపాను, ధనాన్ని కొల్లగొట్టాను, తాగాను, వేశ్యలతో తిరిగాను, మహాపాపాలు చేశాను. ఆఖరిని వేశ్యలు నన్ను భయంకరమైన కఠోర మరణానికి గురి చేశారు, నన్ను హత్య చేశారు. దాంతో నేను పిశాచాన్ని అయిపోయి ఈ చూరులో వెళ్ళాడుతున్నాను. తినే శక్తి లేదు. నీ పోటీ వాడు ఎవడన్నా ఇక్కడికి వచ్చి పడుకుంటే బెదిరిస్తే, మీరు బెదిరిపోతే మాత్రమే తినగలను. బెదరని వాళ్ళు వస్తే వాళ్ళని ఏం చేయలేరు. పిశాచాలు ఎప్పుడు బెదరకపోతే ఏం చేయవసమండి. నిర్భయంగా ఉన్నవాడిని పిశాచం ఏం చేయలేదు. అందుకే నాకు తిండి లేక అల్లాడిపోతున్నాను అనగానే ఇప్పుడు ఆ గోకర్ణుడు బుర్రగొక్కుని, అన్నయ్య నువ్వు దుర్మరణం పాలయ్యావని నాకు తెలిసింది, అందుకని నీ పేరు మీద గయలో పిండ ప్రదానం చేశానులా, గయలో శ్రాద్ధం పెట్టినా నీకు మోక్షం రాలేదు అన్నట్ట. గయాశ్రాద్ధ శతేనాపి, 100 సార్లు గయలో పిండం పెట్టినా నాకు ప్రేతత్వం నుంచి విముక్తి రాదు, అన్ని పాపాలు చేశానన్నాడు. అయితే ఇక